विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं मगः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रोरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरगकातराजुगाव पुत्रेति तन्मयतया तरोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं मानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्गो रसिकाः भुवि भावुकाः श्री कैवल्यपदं भुजेरुटकुलैचिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृजालसम्भूत नानाकञ्जातभवण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुं श्री कैवल्यपदम्बुचेरुटकुलैचिन्तिञ्चदन्
समस्त సన్మంగళాంశం. మూడవ రోజు శ్రీమద్ భాగవత ప్రవచన కార్యక్రమం. రాముడు ఊరుకుంటాడో లేదో తెలియదు కానీ భార్గవీ రవితులు మాత్రం పిలక పట్టుకు వచ్చేటట్టున్నారు. నాకు పిలక లేకపోవడంతో బతికిపోయాను. అయినా పర్వాలేదు, నేను ముందే మాట ఇచ్చాను. పూర్తిగా మూడు స్కంధముల బాధ్యత నాది. మూడు స్కంధాల బాధ్యత ఈ రెండు భుజ స్కంధాల మీద వేసుకున్నాను. అందులో అష్టమ స్కంధం పూర్తిగా అష్టమ స్కంధం, నవమ స్కంధం, దశమ స్కంధం, ఈ మూడు స్వార్థం నాది. మహానుభావులు చాలామంది ఒక్కొక్కరు ఒక్కో వాణిలో చెబుతారు, కానీ నా వాణి నాది కనుక ఈ మూడు స్కంధాల బాధ్యత నాది. కొంచెం అడ్వాన్స్ గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే గొడవ ఉండదు అది ఒకటి అని చెప్పి ఎప్పుడో డాక్టర్ గారు మాట ఇచ్చాను. దశమస్కంధంలో ఇంకొకటి వేలు పెట్టిస్తానేంటి, కావాలంటే వేలు పెట్టిందని కూడా నేను వెళ్ళి లాగేసి పెట్టి చెబుతాను. అంత ఇష్టం అంతకంటే లేదు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. పాపం వాళ్ళు చాలా చక్కగా ముచ్చటగా వెనకాతల హస్తం అంతా కృష్ణారావు గారు, వాళ్ళది మైక్ అన్నమాట, ముచ్చటగా చెప్పారు. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా చదివినా తనివి తీరని అపూర్వమైన కావ్యం భాగవతం. భాగవతం ఓ పక్కన పత్రకావ్యమే కాదు దృశ్యకావ్యం కూడా. చెబుతూ ఉంటే దృశ్యం కళ్ళకు కడుతుంది. అక్కడ బుల్లి దూడ వేశారు, ఆ దూడ దూడ ఎదురుగుండా గోడ దగ్గర కనబడుతుంది. ఆ దూడకి ఈ దూడకి ఏం తేడా ఉండదు, అలా ముచ్చటగా ఉందన్నమాట ఇక్కడ వాతావరణం. వాళ్ళు మా ఎన్నల సురభుల అన్న పద్యం చదివారు, అంటే కృష్ణుడిని అదుపులో పెట్టకపోతే మా అన్నల గోవుల మీద ఒట్టి పెడుతున్నాం, అంటే పుట్టింటి వారి గోవుల మీద ఒట్టి పెడుతున్నాం మేము పోతాం అక్కర్లా. ఆ ఒట్టు భాగవతం చెప్పమని కృష్ణుడు నన్ను ఆజ్ఞాపించినట్టుగా స్వీకరించానమాట. అంటే మీరు పెట్టిన ఒట్టు చెప్పమని నా మీద పెట్టారు. మానవ జీవితానికి అందులో ఈ యుగంలో మానవులకి వరం ఆ కృష్ణుడి యొక్క చరిత్ర. భగవంతుడు వేదవ్యాసుడు సంస్కృతంలో అందిస్తే ఆ భగవత్ స్వరూపుడు కోతండ గారు పూత చరిత్రుడు కనుక ఇంకా పవిత్రంగా దాన్ని మన చేతుల్లో పెట్టాడనమాట. రెండు రెండు మధుర పదార్థాలు, ఒకటి అమృతం ఒకటి మకరంతం. నిన్నే మనం చెప్పుకున్నాం వేదవ్యాసుడంతటి వాడు అనేక పురాణేతిహాసాలు రాసి కూడా బ్రహ్మసూత్రములు వంటివి లోకానికి ఇచ్చి ధర్మశాస్త్రాన్ని వర్ణించి మనశ్శాంతి లేకుండా బాధపడడానికి గల కారణం ఈ భాగవతం అప్పటికి రాయకపోవటమే. అటువంటి వేదవ్యాసుని వద్దకు వచ్చాడు నారద మహర్షి, ఈయన కూడా విష్ణువు యొక్క అవతారమే. ఆపై ఆసనం మీద కూర్చుని తన చేతిలో ఉన్న విపంచిని శృతి చేసుకుంటూ వేణుని మెల్లగా ఇలా అన్నాడు, ఏమోయ్ వేదవ్యాస మహర్షి, నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి, నిన్ను అందరూ నిరంతరం భూలోకంలో తలుచుకుంటూనే ఉంటారు, నీవు లేకపోతే నీవు రాసిన పురాణాలు లేకపోతే ఉదయం నుంచి మళ్ళీ నిద్రించేదాకా నిద్రించిన దగ్గర నుంచి మళ్ళీ తెల్లారేదాకా ఏ వ్యక్తికి పొద్దు గడవదు పొద్దు పడవదు అంతటి వాడిది, అయినా నీ ముఖంలో ఏదో తెలియని రవ్వంత అశాంతి. కారణం ఏమిటో తెలియటం లేదు, తెలిసిపోతుంది నీ ముఖం చూస్తే నువ్వు సుఖంగా లేవు అని. మన ముఖం చూసినప్పుడే మన ప్రసన్నత్వాన్ని బట్టి ఈ పోటీ వీడు బాగున్నాడు అనుకుంటాం. ఒక్కో చోట వెళ్ళగానే వాడు మూడ్ని బట్టి మాట్లాడతాం అంటే ఇదే మూడు అంటే ఈ మూడు కాదు అక్కడ వాడి ముఖమే చెప్పేస్తున్నమాట. ఓహో ఇతడు ఈ పూట కాస్త ప్రసన్నంగా ఉన్నాడు, లేదా ఈ పూట కొంచెం చికాకుగా ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడితే పని అవుతుంది ఇప్పుడు మాట్లాడితే పని కాదు శని అవుతుందని తెలిసిపోతున్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు నారదుడు, ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగి నేతవు వినీతుడవు ఈవు చలిల్చి చల్లరే కాతరు కైవడిల్ భగవ కారణమేమి పరాశరాత్మయ. ఓ పరాశర పుత్ర వేదవ్యాస, నువ్వు బ్రహ్మవి, బ్రహ్మగారు సృష్టి చేశాడు మానవుల్ని కుక్కల్ని అక్కల్ని జంతువుల్ని రాళ్ళని పశువుల్ని వీటిని, కానీ నీవో భారతం అనే ఒక గొప్ప వేదాన్ని సృష్టించిన బ్రహ్మవి. అందుకే ముందు ధాతవు అని బ్రహ్మస్వరూపుడివి, మామూలు బ్రహ్మవి కాదు భారత శృతి విధాతవు, భారతం అనే వేదములు రాసిన విధాతవు అన్నాడు. ఇక్కడే ఉంది మళ్ళీ పోతన గారి గొప్పతనం, ఏదో బ్రహ్మ అని వదిలేయరా, ధాత విధాత అని రెండు శబ్దాలు వాడాడు. ఇది తెలియాలి, ఇది తెలియకపోతే భాగవతం చదివిన దండలి. మనకి వేదవ్యాసుడు శాంత పురాణంలో స్మృతులలో ఉండే సారాంశాన్ని చెప్పాడు. ఏమని? ఈ సృష్టిలో ఇద్దరిని సృష్టించేట భగవంతుడు మనస్సంకల్పంతో. నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మగారికి కుడి నుంచొకడు ఎడమ నుంచొకడు పుట్టాడు. ఈ ఇద్దరిని ఒకణ్ణి ధాత మరొకణ్ణి విధాత అంటారు. ఇందులో ధాత అన్నవాడు ఏం చేస్తాడంటే మనకి ఎప్పటికప్పుడు కష్టాలు సృష్టిస్తాడు, చిక్కులు ఇస్తాడు మనకు. సన్నని వైర్ తయారు చేసేటప్పుడు అందులో చిక్కుడేలా చేస్తాడు. వెంటనే విధాత ఏం చేస్తాట? దీన్ని ఈ చిక్కులోంచి బయటపడేసేలా చేస్తాడట. మనకి పక్కనే ఎప్పుడు ఒక పక్కన కష్టం, మరో పక్కన సుఖం. ఈ కష్టం ధాత ఇస్తాడు, సుఖం విధాత ఇస్తాడు. ధాత చిక్కులు పెడతాడు, విధాత చిక్కులు తీరుస్తాడు. సుస్పష్టంగా చూడండి, శాంత పురాణంలో కాశీఖండంలో ఉంటుంది. అందుకే మనకి తెలియకుండానే ఒక్కొక్కప్పుడు ఏదో ఆనందంతో వెళ్ళిపోతుంటే షడన్గా ఏదో ఇబ్బంది వస్తుంది. అది ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ ధైర్యంతో కనుక ఉంటే, ధైర్యం ఉండాలి, కాకపోతే ఏడుస్తూ కూర్చోకూడదు. టిఫిన్ తినేసి ఇంట్లో పడుకుని టీవీ చూసుకుంటూ ఇచ్చిన వాడు తప్పేవాడికి ఎప్పుడు విధాతే మిగులుతాడు, ధాత ఉండడు అక్కడ. లేదా ధాత ఉంటాడు, విధాత ఉంటాడు, రెండు ఉంటేనే జీవితం హాయిగా సాగుతుంది. మానవుడు, నేను ఇవాళ పొద్దుట చూశాను ఒకటి, నువ్వు కలలు కను, వాటిని లక్ష్యాలుగా మార్చుకోవడానికి కృషి చేయమని ఒక మంచి నోటీస్ ఒకటి చూశాను అనమాట. ఆ కలలు నిర్లక్ష్యం చేస్తే చివరికి అవి లక్ష్యాలు కలలుగా మిగిలిపోతాయి. అదే ధాత విధాత చేశారు. ఇచ్చాడా, నువ్వు చాలా గొప్పవాడు అయ్యే శక్తి నీలో ఉంది, కానీ దానికి మధ్యలో చిన్న చిన్న చిక్కులు వస్తాయి అని చెబుతున్నట్టు ధాత. ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడాలి, ఎలా కృషి చెయ్యాలి, ఆత్మవిశ్వాసంతో మొక్కవని ధైర్యంతో ఎలా బయటపడాలో విధాత చెబుతాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నువ్వు నిజానికి కష్టంలో ఉన్నావు అంటే ధాత సంకట స్థితిలో, కానీ భారతం అనే వేదం రాసి సంకటంలోంచి బయటపడేసే టెక్నిక్స్ నువ్వే ఇచ్చావు, కాబట్టి ఈ చిక్కుల నుంచి బయటపడేవాడు నువ్వే, నిన్ను ఎవరు బయట పారేయక్కర్లేదని చెబుతున్నాడు. నీలోనే ఉంది కష్టం, నీలోనే ఉంది సుఖం, నీలోనే ఉంది ప్రయత్నం, ఆ ప్రయత్నం వల్ల విజయం నీలోనే ఉంది అని తెలియజేస్తూ అద్భుతమైన అధ్యాత్మ విషయ విషద మనీషుణ్ణి చేశాడు ఈ రెండు సంబోధనల ద్వారా పోతన గారు. సంస్కృతంలో ఈ టెక్నిక్స్ వాళ్ళ ఊరికే మాట్లాడుకోరుకున్నాడు అంతే, నువ్వు గొప్పవాడి అన్నాడు అంతే. అందుకని ఈ పదాల్లో ఉంది గొప్పతనం, పోహళింపు. ధాతవు భారతస్వతి విధాతవు. పైగా ఈ పై ఇంకో నీలో గొప్పతనం ఏమిటి? వేదములు కలగా పులగంగా ఉండేవి. అందుకే వేద పదార్థ జాలము అన్నారు, అదొక పెద్ద సమూహం. అందులో అడుగు పెడితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు, అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా బయటికి రావాలో తెలియదు, అదొక చిక్కుముడి. అందుకే అనంత వై వేద అన్నారు మొట్టమొదట్లో బ్రహ్మపురాణంలో. వేదములు అనంతములు, ఇవి చదవడం కష్టం, ఇవి ఎలా మొదలెట్టాలో తెలియదు. సముద్రంలో హఠాత్తుగా పారేస్తే ఎటువైపు వెళ్ళాలో దిక్కు తెలియని వాడు ఎటు ఇవ్వాలి? ఎటు ఈదితే మనం ఒడ్డెక్కుతామో, ఎటు ఈదితే మధ్యలో మునిగిపోతామో, ఎక్కడ అగ్నిపర్వతం ఉంది, ఇవి తెలియదు మనకి. అలాంటివి వేదములు. అటువంటి వేదములను చక్కగా ఒక క్రమంలోకి తీసుకొచ్చి విడగొట్టాడు. అలా క్రమంతో మొదలు పెట్టడం వల్ల మొదటిదాన్ని రుక్ అన్నారు. రుక్ అంటే క్రమము అని అర్థం. అసలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇలా మూడు వేదాలు, నాలుగు వేదాలుగా విభజించాడు. మొదట్లో అథర్వణం రాయరా, అందుకే త్రయీ అన్నారు వేదాలని, మూడే. తర్వాత మళ్ళీ దాన్ని బ్రాంచ్ చేశాడు ఇంకొక శాఖ. ఇలాగా వేదములను చక్కగా నిర్ణయించావు, నిర్ణయించి చదివి సారం ఇచ్చావు తెలిసిన వాడికి. ఊరికే వేదం కొంతమంది చదువుతారు టేప్ రికార్డర్లాగా, దాని అర్థం వాడికి తెలియదు. పద్యం చదవడమే కాక పద్యంలో ప్రతి పదాన్ని జీర్ణించుకోవాలి, లేకపోతే మనకి రికార్డు చేసినటువంటి టేప్కి తేడా లేదు. నీవు విజ్ఞాతవు, ఎరిగినవాడు. ఇవన్నీ వచ్చిన వాడికి లోపల ఇంద్రియ నిగ్రహం లేకపోతే చాలా ప్రమాదం. అందుకే వెంటనే ఏమంటున్నాడు, చదువుకుంటారు, రాస్తారు చాలామంది, ఏం లాభం, ప్రాక్టికల్గా పెట్టరు, మళ్ళీ ఎక్కడో చోట బలహీనతకు లొంగిపోతాడు. నీవు అలాంటి వాడివి కావు సుమా. కామ ముఖ్య రిపుషక్క విజేతం, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలని ఆరింటిని ముఖ్యమైన శత్రువుల్ని జయించిన వాడి బ్రహ్మతత్వ నిర్ణేతం, ఇది పరబ్రహ్మము ఇది కాదు, ఇలా వెడితే నువ్వు బ్రహ్మాన్ని పొందగలుగుతావు, ఈ మార్గంలో వెడితే భ్రష్టుడు అవుతావు అని నిర్ణయించావు. నువ్వు మానవుడికి బ్రహ్మానందం ఎలా కలుగుతుందో చెప్తావు.
పైగా యోగినేతవు, యోగులకు నాయకుడి. ఇన్ని ఉన్నాక ఆచరణ ఒక్కటుంటుంది, అన్ని గొప్ప లక్షణాలే. అహంకారం, నా అంత గొప్పవాడు లేడు అంటాడు పై. కానీ వ్యాసుడు అలా కదట, విలీతుడు వినయ గుణం కూడా కలవాడు. లేకపోతే నారదుడు వస్తే లేచి నిలబడి నమస్కారం చేయదుగా, అహంకారం ఉంటే. ఆయన నమస్కరించాడు, తనకంటే గొప్పవాడు అని తెలుసు కనుక. అందుకని ఈ అన్ని లక్షణాలు ఒకెత్తు నీలో ఉన్న మరొక గొప్ప లక్షణం వినయం. ఇన్ని లక్షణములున్న నీవు ఇలా కదిలిపోతూ మానసిక ఆందోళనకి గురై ఏడుస్తున్నావంటే ఆశ్చర్యం. కాతరుకై వడిని పైగా తిరిగి వాడలేక, కొంతమంది దగ్గర శక్తి ఉంటుంది, అయినా స్టేజ్ మీదకి వస్తే మునిగిపోతారన్నమాట. బాబాయ్ బాబాయ్ అంటారు అప్పుడప్పుడు మన భారతీయులే. అయినా ధైర్యం తెచ్చుకోవాలి, నీ అంతా నువ్వే తిరిగి వాళ్ళగా ఎందుకు కంగారు పడుతున్నావు? కారణం ఏమిటి? పాశురాత్మజ అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా నా కష్టం ఏమిటో నాకే తెలియదండి, రోగం ఫలానా నాకు తెలిస్తే డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళడం? డాక్టర్ గారు ఒంట్లు బాగాలేదంటే ఆయన పడతాడేదో బాధ, స్కానింగ్లు తీసో ఇంకోటి తీసో గుచ్చో గుచ్చో మొత్తం మీద బ్లడ్ టెస్టో ఏదో బ్రెడ్ టెస్టో. అలాగా నువ్వు భవలోకములకు వైద్యుడివి, గురువువి, అందుకని నిన్ను అడుగుతున్నాను. నా అశాంతికి గల కారణం, నా దుఃఖానికి గల కారణం నాకు తెలియదు, ఐ డోంట్ నో అన్నాడు. అప్పుడు ఆయన అది నేనే వచ్చాను, అందుకే నీ బాధ ఏమిటో నీకే చెప్పి మంచి మందు ఇవ్వడానికే వచ్చాను. అసలు తెలుసు ఆయనకి, తెలిసి వచ్చి కూడా ఏమిటని అడిగి మళ్ళీ నాకు తెలియదు అనగానే అసలు విషయం ఇప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ఏమని? అయ్యా నీ బాధ ఒకటే, అంచితమైన ధర్మ చెయ్యమంతయు చెప్పితివి, అందులో నయించుకగా ని విష్ణు కథలేర్పడదల్పవు, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషముల నినగాక, నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల, ఈ కొంచెము వచ్చుటెల్ల హరి కోరిలు తెంపమి ఆర్య పూజిత. సమస్త ధర్మములు చెప్పేవాడు, మానవులు ఎలా నడుచుకోవాలో, ఏం చెయ్యాలో, ఎప్పుడు ఎలా పడుకోవాలో, ఎలా నిద్రపోవాలో, ఏ దిక్కు తలబెట్టుకోవాలో, ఎలా అన్నం తినాలో, ఎలా బట్ట కట్టాలో, ఎలా మాట్లాడాలో అన్నీ చెప్తావు. అలా భారతం వంటి గ్రంథాలలో చెబుతూ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే హరికథలు రాశావు. కృష్ణుడి గురించి భారతంలో చెప్పక తప్పదు కాబట్టి రాశావు. కానీ సంపూర్ణంగా కృష్ణుడి లీలలు రాశావా? ఆయన పుట్టుక, ఆయన చేసిన అనేకానేకమైన మధుర లీలా విభూతి విశేషాలు ఎన్నావా? లేదు రాయిగా. ఊరికే ధర్మాలు రాస్తే కొట్టుకున్నారు తిట్టుకున్నారు తెచ్చారంటే దానివల్ల లాభం ఏమున్నది? సామాజిక స్పృహ అంటాడు ఒకడు, ఇంకోటి అంటాడు ఒకడు. సామాజిక స్పృహ కాదు, ఈ సామాజికత్వం ఎలాగో ఉంటుంది కృష్ణుడు ఉన్న చోట. అసలు కృష్ణుడి లీలలేవి, విభూతి లేవి, లౌకికత్వం ఎక్కువైంది, అలౌకికత్వం తక్కువయ్యింది నీ దగ్గర. అందువల్లే తన లీలలు రాయకపోవటం వల్ల కృష్ణుడు నీకు మనశ్శాంతి ఇవ్వలేదు. ఎన్ని గుణములైనా సరే తన మహిమ వర్ణించకపోతే, తన అవతారాలు వర్ణించకపోతే పరమాత్మ సంతోషించడు. ఆయన కూడా విశేషములు నువ్వు రాయి. నీ కొరత, నీకు ఈ మూల కారణం, ఈ దుఃఖానికి గల మూల కారణం శ్రీకృష్ణ లీలా వినోదము లేకపోవడమే, ఒట్టి భారత కథ రాయడమే, ధర్మములు మాత్రమే రాయడమే, ఇంకేవేవో కథలు రాయడమే అంతే తప్ప మరొకటి కాదు. ఇకనైనా నువ్వు విజృంభించి హరి అవతారాలు చెప్పావంటే, ఆయన విభూతులు చెప్పావంటే, చక్కగా వర్ణించావంటే నీకు ఆ క్షణమే మనశ్శాంతి కలుగుతుంది. ఎవరు ఇవ్వక్కర్లా మనశ్శాంతి, అది డబ్బుతో కొనుక్కోలేవు, ఇంకా ఏ వైద్యుడు ఇవ్వలేడు, నీవే ఇవ్వగలుగుతావు దాన్ని, అంతటి ఆరోగ్యాన్ని. అసలు కావ్యం అంటే ఏమిటి? కావ్యాన్ని ఎలా నిర్వచించాలో చెబుతున్నాం. నేను పనికిమాలిన పుస్తకాలన్నీ కావ్యాలు కాలేవు, అవన్నీ నిజమైన కథలు కావు. హరినామస్తుతి చేయు కావ్యము,
సువర్ణ అంభోజంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగొందు శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యో శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్ కాకోల గతాకృతి
ఏ కథలలో హరిస్మరణ ఉంటుందో ఏ పుస్తకాలలో కృష్ణ గోవింద మాధవ వైకుంఠవాస జనార్దన అంటూ ఆయన నామాలు ఉంటాయో అలా హరినామస్మరణ ఉండి హరి లీలలు హరి విభూతులు వర్ణింపబడే కావ్యాలే నిజమైన కావ్యాలు. కైలాస పర్వతంలో మానస సరోవరం అనే ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులు ఉంటాయి. ఆ తామర పువ్వులలో ఉన్న ఆ కాయలు తినడానికి, అందులో ఉన్న కర్ణికని భోజించేయడానికి హంసలు చేరతాయి. ఎర్రని ముక్కులు, ఎర్రని కాళ్ళతో, తెల్లని దేహంతో ఉన్న పవిత్రమైన హంసలు అక్కడికి చేరతాయి. ఆ హంసలతో, వాటి కోతలతో, బంగారు వల్లి కలిగిన తామర పువ్వులతో, స్వచ్ఛమైన నిర్మలమైన జలంతో ఉన్న మానస సరోవరం వంటివి హరికథలు ఉన్న పుస్తకాలు. హరిస్మరణ లేదు, విష్ణు కథలు లేవు, కృష్ణుడి ప్రసంగం లేదు, పనికిమాలిన కథలు ఉన్నాయి. అవో, అవి శ్రీకరములు కావు, శుభకరములు కావు, పనికిమాలినవి, నివసించడానికి వీలు కానివి, స్నానం చేయడానికి పనికిరానివి అయిన మురికి నీటి గుంటలు. ఓ చోట ఎక్కడో పెద్ద గుంట ఉంది, అందులో వర్షాకాలంలో నీరు పడింది. ఆ నీరు బాగా నిలవైపోతే కొంతకాలానికి ఏమవుతుంది, మురికి వచ్చి అందులో ఇలాంటి దోమలు చేరతాయి. అందులో నీటి కాకులు చేరి కుళ్ళిపోయిన నీటిలో ఉన్న చెత్తా చెదారం తింటాయి. పనికి మాలిన బొంత కాకులు, నీటి కాకులు నివసించే మురికి నీటి సరస్సులు హరికథ లేనటువంటి పుస్తకాలు. హరికథలు ఉంటే మానస సరస్సు, లేకపోతే మురికి నీటి సరస్సు. హరికథ సుధ, మానవ జీవితంలోని వ్యధని తొలగించే నిజమైన సుధ. హరి కథ లేకపోతే ఆ కథ వృధ, మానవ జీవితానికి వ్యధ. అందువల్ల అటువంటి కథలు రాయడం కాదు, రాస్తే శ్రీకృష్ణుడి లీలలు రాయాలి. దిక్మాల కథలు ఎందుకు కొంతమంది రాస్తారు, ఓ ఇంత పుస్తకాలు సీరియల్స్కి వేసేవారు మా చిన్నప్పుడు. ఒళ్ళు మండిపోతున్నాడు, బోల్డ్ డబ్బులు పెట్టుకుంటాం. అర్ధరాత్రి, అమావాస్య, కాకులు కావు అన్నాయి, గుట్ల కోపలు భూమి అన్నాయి, అప్పుడు తెరుచుకుంది తలుపు అని అక్కడ వెళ్ళి కథలు ఊజిపోయి. ఇవి ఆ కథలు, ఓ ఈ కథలనేమో గుడ్లు అప్పగించుకుని అని మళ్ళీ గుండెపోటు తెచ్చుకుని చూసి వణికిపోతూ మళ్ళీ సీరియల్స్, దిక్కుమాలిన సీరియల్స్ వాటిని చూస్తూ వణుకొచ్చేస్తున్నవాడు మాట. అయ్యి బాబు ఏం చేస్తాడని, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని రిమోట్ పెట్టుకోవడం. అత్తవా పెంట మీద చెత్తవా, లేక దుత్తవా, నువ్వు కొత్తవా, లేక మురికిలో ఉండే నత్తవా, ఏమిటి ఇవే. అత్త కోడలు ఏదో కొట్టుకోమని చెప్పడం కాకపోతే హాయిగా మీలా కలిసి ఉండమని చెప్పరు వాడు. నిజంగా ఈ హీరోడు ఒక్కడిని రోడ్డు మీద నిలబడితే మనలా గొప్పగా కొట్టి పడిపోతాడు వాళ్ళు. ఎవడు వాళ్ళు అటువంటి వాడు 100 మంది డామని ఖాళీ చేశాడు. మన కిందన చేయాల కుర్రకాలు ఆ ఖాళీ తీసిన చేసి వాడికి 100 రూపాయలు తగలేసి చేస్తున్నాం. ఫ్రీగా ఇక్కడ ఇంత అద్భుతమైన కథ పెడితే ఈ కథకి మాత్రం ప్రార్థన చేయక పిల్లల ప్రసంగం కూడా వస్తాం. ఎందుకంటే ఈ లోపు ఇది ఫ్రీగా వచ్చింది. దీనికి కూడా 100 రూపాయలు టికెట్ కట్టండి, అప్పుడు అన్ని సీట్లు దొరుకుతాయి వదవండి అని చేత అలా ఉంటూ ఉంటుంది. అటువంటి పనికి మారిన అయోగ్యమైన దుర్మలినముతో కూడిన బొంత నీటి కాకులు నివసించే మురికి నీటి సరస్సుల వంటివా మనకు కావాలి, లేక మనస్ సరస్సు కావాలా? నీవు ఆ సరస్సుల్ని విడిచిపెట్టు. ఈ సరస్సుని ఈ లోకానికి భాగవతం కృష్ణుడి లీలలు రాయి. శ్రీకృష్ణుడు మొత్తం 22 అవతారాలు ఇచ్చాడు. వాటిని వరుసగా ద్వావింశతి అవతారం, ఏకవింశతి అవతారాలు, 21 అవతారాలు అంశావతారాలు, ఒకటేమో సంపూర్ణ అవతారం. అద్భుతంగా చెప్పారు ఈ ప్రారంభంలోనే. శ్రీకృష్ణుడు నీ రూపంలో కూడా ఉన్నాడయ్యా, నా రూపంలో ఉన్నాడు. ఆ మహానుభావుడు సనక సనందనాథులుగా, నారదునిగా, కపిలునిగా, వేదవ్యాసునిగా, యజ్ఞుడుగా, ఇంకా అనేకమైన దివ్యమైన 10 అవతారాలు ఉన్నాయే. మత్స్య నరసింహస్య వామన శ్రీకృష్ణుడిగా ఇలా అవతరించాడు. ఈ 22 అవతారాల్లో ఒకదాన్ని మించినది ఒకటి, యజ్ఞుడు అనే అవతారాల్లో ఈ లోకానికి వేదాన్ని యజ్ఞాల యొక్క మహిమని చెప్పాడు. నారదావతారంలో అంటే నా రూపంలో లోకానికి పురాణ కథలు నారాయణ స్మరణలో ఉన్న మహిమ ఇచ్చాడు. కథలు ఎలా గ్రంథస్థం చేయాలి, ఎలా విభాగించాలో ఇచ్చాడు. భీష్ముడి ద్వారా చెప్పించాడు ఈ పద్యంలో ఏమని, ఈ ద్రోణుడు ఒక్కడే నిజం చెప్పాడు పాండవుల గురించి. పాండవులు ఎప్పుడు నిశ్చించరు, వాళ్ళకి కష్టం వచ్చినా బయటపడతారు. కారణం వారికి మూడు బలాలు ఉన్నాయి. బాహుబల శరీర బలం ఉంది వారికి, రెండవది ధీబల బుద్ధి బలం ఉన్నది, మూడవది అప్పుడు దైవ బలం ఉన్నది. ఇందులో ఏ బలం లేకపోయినా అది అర్థమైపోతుంది. అదిగో అటువంటి మత్స్యావతారంతో మత్స్యగాయత్రి స్వరూపుడై వేద విజ్ఞానాన్ని బ్రహ్మకి తిరిగి ఇచ్చాడు. వరాహ రూపంతో మందర పర్వతాన్ని పైకెత్తాడు, భూమిని పైకెత్తాడు, హిరణ్యాక్షుణ్ణి చంపాడు. ఆపై కూర్మావతారం ఇచ్చాడు. ఈ పట్టు కేవలం మందరాగాన్ని మాత్రమే కాకుండా భూమిని జాగ్రత్తగా వస్తున్నాడు. కూర్మావతారం 2 సార్లు ఇస్తాడు, వరాహావతారం 2 సార్లు ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. నరసింహుడు అయ్యాడు, అదిగో ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. హిరణ్యకశిపుణ్ణి చీల్చి చండాడి అవతల పారేశాడు. ఎంత అద్భుతం అది, విజృంభించి చెప్పారు. ఇక్కడ ఒక పెద్ద వచనంలో 22 అవతారాల గురించి పాపర్ గారు ప్రథమ స్కంధంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కోటి చేశారు. సభామండపంలో అనేక ఉక్కు స్తంభాలు, అలాగే రాతి స్తంభాలు ఉన్నాయి. అందులో ఒక స్తంభాన్ని అరిచేత్తో కొట్టాడు వాడు, ఇంకో దాంతో ఇంకోటి కాదు,
సభాస్తంభాన్ని అరచేతితో కొట్టాడు అన్నారు. గద పెట్టి కొట్టడానికి సినిమా వాడు చూపిస్తారు సరదా కోసం. గద అయితే దోషాలండి. వాడు మంచి పరాక్రమవంతుడు, ఒక్క దెబ్బతో కొట్టేశాడు, ఆ స్తంభం పగిలిపోయింది. అందులో విజృంభించి వచ్చాడు ఆయన. నిరంతరం హరిస్మరణ చేసే ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ హరిస్మరణే. హరిస్మరణ చేయకపోతే నరస్మరణ చేస్తే ఆయన రక్షించడానికి రాడు. శ్రీనాథుని పద సరసి జభజనే ఈ నరజమూకని నా ఫలం, ఈ నరజమూకని నా ఫలం. నారాయణాయని నోరార పిలువా, శ్రీహరికి సరి దైవమిక లేదు, మన తల్లి తండ్రి గురు బంధు దైవము అది. ఎంత హాయిగా పడిపోయాడు ఆయన. పడితే రాగే చేస్తాడు రక్షించమంటే అంత ఆస్తితో పిలవాలి. స్తంభంలో నుంచి వచ్చాడు మొత్తం ముద్దాలలాగా విజృంభించి పేరు చీల్చి పారేశాడు. వాడు సంహరించాడు, భక్తుల్ని రక్షించాడు. తీవ్రమైన మూర్ఖత్వంతో తన తండ్రి తనని ఎదురిస్తే ఆ తండ్రి కోసం వేండ్రమైన నృసింహాకారం ధరించాడు. అలా ధరించిన మహానుభావుడే. అక్కడ తమాషా ఉందిలేండి. ఓ తోట డ్రామా వేస్తున్నారు నరసింహ అవతారం. నరసింహ అవతారం వేసుకుంటే ప్రహ్లాదుడి వేషం వేశాడు ఒక కుర్రాడు. ఆ కుర్రాడిని హిరణ్యకశిపుడి వేషం వేసినవాడు ఉంటాడు కదా వాడు, ఓయి ప్రహ్లాద కుమార అన్ని చోట్ల ఉన్నాడు విష్ణు అంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడు అని అడిగాడట. వెంటనే ఆ కుర్రాడు, లేడు తండ్రి, శ్రీమన్నారాయణుడు ఈ స్తంభమ్మను లేడు, ఈ స్తంభమ్మను మాత్రమే కలదన్నాడు. ఎందుకంటే నరసింహస్వామి వేషం వేసేవాడు ఈ స్తంభంలో దాక్కున్నాడు. ఇప్పుడు కొంపదీసి వీడికి బాగపడితే అందులో ఉండడు వాడు. ఎంత డ్రామా కదా. నిజమైన విష్ణు అయితే అన్ని స్తంభాల నుంచి వస్తాడు. అందుకని లేడు తండ్రి, నీవెంత జిందు కొన్నానో ఆ స్తంభమ్మను పగలగొట్టినను అది పగలదు అందుండి రాడు హరి. హరి కేవలం ఈ స్తంభమ్మను మాత్రమే నృసింహుడి వేషం నాలుగు అట్టలు పెట్టుకుని ఉన్నాడు అన్నట్టు. వాడు కూడా తెలియదు వాడు పాపం. అలాగా మొత్తం మీద నరసింహస్వామి అయ్యాడు, రాముడు అయ్యాడు, పరశురాముడు అయ్యాడు, ఇంకా అనేక అనేక అవతారాలు ఎత్తాడు ఆ మహానుభావుడు. అన్నిటిలోకి సంపూర్ణ అవతారం కృష్ణావతారం తండ్రి వేదవ్యాస. ఏ తేజాంశ కళా పుంసక కృష్ణస్తు భగవాన్ స్వయం. అనేక అవతారాలన్నీ అంశావతారాలు, ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారం. అందుకే ఆ అందం, ఆ లీల, ఆ సొగసు అవన్నీ ఇంక ఏ అవతారంలోనూ మనకు కనిపించవా. నీలమేఘ ఛాయ శరీరుణ్ణి తలుచుకుంటే శరీరం గగుర్ పొడుస్తుంది. ఎక్కడున్నవాడు అక్కడే కళ్ళు మూసుకొని తన్మయత్వంతో చిన్మయ శరీరుడైపోతాడు. ఈ మృణ్మయ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. అటువంటి వాసుదేవుణ్ణి నువ్వు భక్తితో ఏకాగ్ర చిత్తుడిపై ఇక్కడే రాయొచ్చు. ఎందుకంటే ఇది ఏకాంత ప్రదేశం కనుక, సరస్వతి నదీ తీరం కనుక. ఇంతలో మళ్ళీ వ్యాసుడికి అనుమానం వచ్చింది. మన వాడికి వచ్చే అనుమానం వెళ్ళాక తప్పులు చెప్తానేమోనండి, పనిచేస్తుందేమోనండి, అంటానేమోనండి. వ్యాసుడు కూడా అలాగే అప్పటిలో రాస్తూ ఉంటే అన్నాడు. అప్పుడు రావాలన్నాడు, ఆ భయం పడవలసిన అవసరం లేదు. అటువంటి భగవంతుడు అపశబ్దములతో ఉన్నప్పుడు
ఉన్నప్పటికీ సంతోషిస్తాడు. రాశయు అపశబ్దాలున్న ఆ హరిచరిత్ర ఆలాపం ఆ గ్రంథ రచన అన్ని పాపాలు తొలగిస్తుంది. అందుకే నిజమైన తపస్సులు జ్ఞానులు భక్తితో ఆ కృష్ణుడిని తలుచుకుంటారు, జపం చేస్తారు, ఆయన కథలు వింటారు, నిరంతరం కీర్తిస్తారు, ఆ పై మోక్షం పొందుతారు అని చెప్పి నువ్వేం భయపడవు. వ్యాసుడే నా దగ్గర అపశబ్దం వస్తుందేమో అని భయపడితే ఇవాళ మన అందరం గుర్తుంది మనంత వాళ్ళం లేవు, మేమే భాగవతం చెప్పగలమని ఎవరన్నంటే అంతకంటే అజ్ఞానం ఉందా? వ్యాసుడిలో ఎన్నో ఉంటుంటాడు వీడు ఈ మానవుడు. ఇంతటి వ్యాసుడు, 18 పురాణాలు రాసిన వ్యాసుడు, భారతం రాసిన వాడు, వేదాలు నిర్ణయించిన వాడు, విభజించిన వాడు, వాడే బ్రహ్మసూత్రాలు రాసిన వాడే అపశబ్దం వస్తాయన్నాడు. అంత భయపడ్డాడు భాగవతం దగ్గర వస్తే, కానీ భయపడద్దంటున్నాడు. ఇక్కడే ఉంది అసలు టెక్నిక్ కొత్తగా భాగవతం కష్టం. ఇప్పుడు భాగవతం తెలిసి కష్టం కొట్టలేదు అసలు భాగవతం ఎప్పుడు కష్టం ఎంత తెలుగు అంతా తెలుసుకోవడంలో ఉంది చమత్కారం చేస్తాం. పిండి కొద్దీ రొట్టె అనమాట, ఎంత పిండి ఉంటే ఎంత రొట్టె అవుతుంది, ఇంత పిండి ఉంటే అంత రొట్టె అవుతుంది. వారి వారి భక్తి జ్ఞాన వైరాగ్యాలను బట్టి ఈ సముద్రంలాగా విస్తారం అవుతుంది, అది తగ్గితే తగ్గుతుంది. అంటే ఒకే భాగవతం 7 రోజులు చెప్పొచ్చు, అదే ప్రథమ స్కందం ఒక పూట చెప్పొచ్చు, ఏ సప్తాహ లేకపోతే వరుసగా పద్యాలు చూస్తే వేసి టింగ్ 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 అని వెళ్ళిపోవచ్చు ఓ పూటలో ఒక్కొక్క గంటలో. లేదా దీంట్లో అసలు వ్యాఖ్యానం కంటే వాడెవడో రోడ్డు మీద పోయాడనే కథను వేరే కథలోకి డైవర్ట్ అయిపోవచ్చు. ఆవు మీద వ్యాసం ఒకటి ఉందిలేండి, ఒకటికి ఆవు మీద తప్ప దేని మీద వ్యాసం రాయకుండా. అందుకని ఆవు మీద వ్యాసం రాయమనగానే ఆవు ఉండును, దానికి 4 కాళ్ళు ఉండును, కొమ్ము ఉండును, పేడ వేయును, పిడకలు చేసుకుందు అని రాశాడు. వీడిని విమానం మీద వ్యాసం రాయమన్నారు, వీడికి విమానం అంటే తెలియదు. నేను విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళుతుండగా పై నుంచి కిందకు చూస్తే కింద వండరాజవరంలో ఉన్న దేవి అనే ఆవు కనిపించినది, దానికి 4 కాళ్ళు ఉండును, కొమ్ములు ఉండును, అది పేడ వేయును, పిడకలు వేయును. మళ్ళీ వెళ్ళి రైలు మీద వ్యాసం రాయమన్నారు, నేను రైలు ఎక్కి తణుకు నుంచి నిడదవోలు వెళ్ళుతుండగా దారిలో వండరాజవరం కనిపించినది, అక్కడ ఆవు కనిపించినది, దానికి 4 కాళ్ళు ఉండును, తోక ఉండును, పేడ వేయును, పిడకలు వేయును. ఇంకా దేని గురించినేమో నాలుగు అలాగా ఇంక ఏమైనా అలా చెప్పుకోకపోతే అసలు భాగవతమే ఉండకుండా పోవచ్చు కాదు. కానీ మొత్తం మీద భాగవతంలో అనేకానేక విశేషములు అంతరార్థములు ఉన్నాయి కనుక అది తెలుసుకోవటంలో ఆశ్చర్యం కలుగుతుంది అని అర్థం. అక్కడ చిత్రం అంటే అబ్బోయి ఆశ్చర్య కథ విశేషం వినోదం అంతే తప్ప కష్టమని అలా కష్టమని అంటే అక్కడ పోతన గారు డౌన్ అయిపోతాడు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి నారదుడి మాటకు కూడా మొత్తం విప్రతిపత్తి వచ్చేస్తుంది అనమాట అక్కడ. అందుకని కొంతమంది పాఠాంతరాలు ఈ మధ్యన చిత్రం బదులు కష్టం అంటున్నారు. కష్టం ఎప్పుడు కాదు, అసలు భగవంతుడి కథ కష్టమే కాదు, అంత తేలిక మరొకటి లేదు. కానీ సంపూర్ణంగా తెలియటం మాత్రం ఎవరికైనా ఆశ్చర్యమే. బ్రహ్మకే కష్టం కాదు, అలాగే ఆయనకి సూర్యుడికి కూడా శివుడికి కూడా అందులో చిత్రమే చమత్కారం తెలుసుకోవటం. అయినా పోతన గారు ఏమన్నాడు, విబుధ జనుల వలన, విబుధులు అంటే 2 అర్థం, ఒకటి పండితులు, విబుధాసురాహ అని అమరకోశం అంటే దేవతలు, దేవతలు చెప్పారు ఆయనకి. పోతనగా రాస్తుంటే దేవతలు కళ్ళ ముందు ఈ కథ సాక్షాత్కరించేలా చేసేవారట, ఒక్కొక్కప్పుడు విష్ణువే చూపించేవాట దృశ్యం. అందువల్లే పండితుల ద్వారా, దేవతల ద్వారా, సాక్షాత్తు హరి ద్వారా నేను విన్న కొన్ని కళ్ళ ముందు కట్టేవి టీవీలో కనిపించినట్టుగా ఆ రకంగా చూశా. ఆ విన్నది కన్నది, కన్నది అంటే చూసింది అనమాట, కన్నది అంటే బిడ్డని కన్నదని కాదు, దేవి బిడ్డని కన్నది అన్నట్టు కాదు, అక్కడ చూచి తిని అర్థం అనమాట. ఆ చూసినవి నేను చక్కగా నాకు తెలియవచ్చని కొన్ని కొన్ని హృదయంలో తెలిసిపోతాయి మనకి ఆటోమేటిక్గా, ఎవరు చెప్పక్కర్లేకుండా అవన్నీ నేను గ్రంథ రూపంలో రాస్తున్నాను అన్నాడు ఆయన. అటువంటి భాగవతాన్ని వ్రాయి నీ జీవితం చరితార్థమవుతుంది. ఓ వేదవ్యాస, అసలు నేను వాళ్ళ నారద మహర్షిగా పుట్టానే, నేను నిజానికి నారదుని అనుకుంటున్నదేమో, కాదయ్యో నాకు కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది సినిమాల్లో రింగులు రింగులు తిక్కి వెనక్కి తీసుకెళ్ళినట్టే, నాకు పాత కథ ఉంది అదేమిటో చెబుతున్నా విను. నేను పూర్వజన్మలో గడిచినటువంటి ఒకనొక కల్పంలో, బ్రహ్మకల్పంలో ఒక దాసీపుత్రుణ్ణి, మా అమ్మ ఒక పని మనిషి, 10 మందిళ్లలో పాచి పని చేయటం, చీపులు పెట్టి తొడవడం, టీ కప్పులు ఎత్తడం ఇవన్నీ చేసేదనమాట. ఆ సమయంలో నేను ఆవిడికి కొడుకుని, పని చేసేవాడిని కూడా, మా అమ్మ పాచ్యన్నం పట్టుకొచ్చి పెట్టేది. అంటే రాత్రి వండుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలిపోయిన అన్నం పొద్దున్నే ఇస్తారు చద్దన్నం అనమాట. ఆ చద్దన్నం తీసుకొచ్చి మా అమ్మ నాకు పెట్టేది. అలా చద్దన్నం తిని పెరిగిన శరీరం నాది ఆ జన్మలో. నేను ఒక దాసీపుత్రుణ్ణి. ఇవాళ ఈ జన్మలో పరమ పవిత్రమైన నారద జన్మ ఎత్తాను. ఇది నాకు ఎలా వచ్చిందో తెలుసా? మహానుభావులు భాగవతం చెబుతూ ఉంటే వినడం వల్ల అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటేమిటి, నువ్వు ఒకప్పుడు దాసీపుత్రుడిగా, ఒక దాసీపుత్రుడు భాగవతం విని ఇంత గొప్పవాడు అవుతాడనమాట. ఏది నీ ఫ్లాష్ బ్యాక్, నీ పాతకథ చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, జాగ్రత్తగా విను, తొలి కల్పంలో పాత కల్పంలో నీకు ఇందాక చెప్పినట్టే ఒక దాసీపుత్రుడు నేను. ఎక్కడో నా అదృష్టం పండింది. మా అమ్మ అందరిళ్లలో పని చేయడం, ఆ పిండి వంటలో లేకపోతే వస్తువులో తేవడం, వాటితో నన్ను పోషించడం చేస్తూ ఉన్న కాలంలో అనుకోకుండా ఒక వానకాలంలో చాతుర్మాస్యం వచ్చింది. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు, ఆ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు పాలసముద్రంలో పడుకుని నిద్రపోతాడు. దాన్ని తొలి ఏకాదశి లేక శయన ఏకాదశి అంటారు. ఎందుకని, అదే మొదటి ఏకాదశి. ఆనాడే విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు నాడు. ఆషాఢ మాసంలో వస్తుంది రేపు జూలైలో. మనకు సరిగ్గా దక్షిణాయన పుణ్యకాలం ఆ కాలంలోనే ప్రారంభమవుతుంది అన్నమాట. అలా విష్ణువు నిద్రపోయే ఆ శుద్ధ ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు, శుద్ధ ఏకాదశి దాకా కూడా 4 నెలలు మొత్తం. ఈ 4 నెలలు జ్ఞానులు సన్యాసులు ప్రయాణం చెయ్యకూడదు. ఈ 4 నెలల కాలం ఏం చేస్తారట, ఏదో ఒక్క ఊళ్ళో ఉండిపోయి లేదా ఒక అడవిలో ఉండిపోయి అక్కడ భాగవత కథలు చెప్పుకుంటూ భగవంతుడిని ధ్యానం చేస్తూ కలశ స్థాపన చేసి హాయిగా బతుకుతారు. ఈ కాలంలో భాగవతం అనడం ఎక్కువ శ్రేష్టం అనమాట. ఉత్తప్పటి కంటే కూడా ఎప్పుడైనా వినొచ్చు. మళ్ళీ మనకు అనుమానం, ఈ 4 నెలలే వినాలేమో అనండి. అక్కర్లా, మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం శ్రీమద్భాగవతం నరైహి. ఈ మాసములోనే వినాలి లేక ఈ రోజే వినాలి అనే నియమం లేదు భాగవతానికి. మాసానాం నియమో నాత్ర నా అత్ర అన్నాడు. ఇక్కడ ఈ నెలలోనే భాగవతం వినాలి లేదా దినానాం నియమోపిన ఈ రోజే వినాలనే నియమం కూడా లేదు. రోజులు మాసాలతో లెక్కల, ఎప్పుడైనా సదాసేవ్యం అంటే ఎల్లప్పుడూ వినొచ్చు అన్నమాట. ఏమిటి, శ్రీమద్ భాగవతం నరైహి, నరైహి ఈ నరుల చేత, నరులతో ఎప్పుడైనా భాగవతం సేవింపదగినదే, మీ ఇష్టం ఎప్పుడైనా వినమన్నాడు. కానీ ఈ 4 నెలలు ఉన్నాయే ఈ చాతుర్మాస్యం, ఈ కాలంలో వింటే అధిక ఫలితం అన్నమాట, లాభం ఎక్కువ ఉంటుంది. అందుకే ఋషులు ఆ కాలంలో ఒకే చోట ఉంటారు. ఈ నారదుడు దాసీపుత్రుడిగా ఉన్న కాలంలో కొంతమంది మహానుభావులైన బ్రహ్మజ్ఞానులైన ఋషులు, హేమహేమీయులు, పూజ్యులు ఒకనాడు ప్రయాణం చేసి తీర్థయాత్రలకు పోతున్నారు. వాళ్ళు ఎక్కువ కాలం ఎక్కడ ఉండరు. ఎందుకని, ఎక్కువ కాలం ఉంటే అక్కడ వాళ్ళకి వ్యామోహం వస్తుంది. నాకే 7 రోజులు ఎక్కడ ఉంటే ఈ రూమ్ ఇచ్చేస్తే బాగుంది, ఈ స్థలం నాకు రాసి ఇచ్చేస్తే బాగుండు అనే కోరిక పుట్టొచ్చునేమో, చెప్పలేము. ఇది మానవులకున్న లక్షణం. అందుకని ఏం చేస్తారట వాళ్ళు, ఎక్కువ కాలం ఉంటారు. అందులో సుకుడు కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. గోదోహన మాత్ర కాలం నిలుచు, ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండట, ఆ తర్వాత ఇంకో ఊరు వెళ్ళిపోతాట. కానీ ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం, మళ్ళీ ఆ ప్రశ్న కూడా పనికిమాల ప్రశ్న కాదు, 2 రెండు అంతండా అని అడిగితే చెప్పడం. భాగవతంలో కృష్ణుడు ఎలా పుట్టాడు, ఎక్కడ తిరిగాడు, ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పమంటే ఎన్ని రోజులైనా ఉంటాడు. ఇక తక్కిన వేళల్లో కేవలం దేవి దగ్గరకు వచ్చి పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు పాలు అంటూ ఇస్తాను, అంతసేపు మాత్రమే ఉంటాడట. ఆ తర్వాత పొరపాటున కూడా అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. అలాంటి ఋషులు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా చాతుర్మాస్యంలో ఏకస్థల నివాసం చేసి భాగవతం చెప్పాలనే నిర్ణయంతో ఉంటారు. ఆ ఋషులు ఈ నారదుడు ఉండే పల్లెటూరుకి వచ్చారన్నమాట. ఇప్పటి భాషలో వండ్రాజవరం వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో పెద్ద ఆయన ఒక ఆయన దొరికారు. ఆ పెద్ద ఆయన పిలిచి, ఏమండి ఏమండి, ఈ ఊళ్ళో మేము చాతుర్మాస్యం వచ్చేస్తుంది, 2-3 రోజుల్లో మేము ఊరు వదిలి వెళ్ళాం, ఎక్కడికి పెడతామో తెలియదు కనుక ఇబ్బంది కనుక, అక్కడ మాకు వసతులు ఉండకపోతే యాత్ర కనుక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం,
మాకు ఏసీ రూమ్ అక్కర్లేదు, ఏదో చిన్న రూమ్ ఇస్తే చాలు, ఆ పైన వేడిలో అయినా ఉంటాం, మాకు ఇబ్బంది అక్కర్ల, ఏసీ రూమ్ పద్మాగర్ గారికి ఇచ్చేయండి పర్వాలేదు, ఆయన అడ్జస్ట్ అయిపోతారు ఎక్కడైనా. మేము భాగవతం చెబుతాం, ఇక్కడే ఉంటాం, కలశస్థాపన చేస్తాం, ఏదో మాకు తోచిన అన్నం అంత పెట్టిస్తే మేమే వండుకుంటాం తింటాం. మాకు పదార్థాలు సప్లై చేయండి, గిన్నెలు ఇవ్వండి, మేము కొద్ది మందివి భోజనం తప్ప ఇంకేం కోరం కనుక. మీకు ఫలితంగా రోజంతా రకరకాల భగవత్ కథలు చెబుతాం. ఏది ఏమైనా చాతుర్మాస్య వ్రతం మీ ఊళ్ళో నడపాలనుకుంటున్నాం, ఈ వ్రత దీక్షారంభం చేయాలనుకుంటున్నాం, మీకు కుదురుతుందా అన్నారు. ఆ ఊళ్ళో కూడా మన కృష్ణారావు గారు లాంటి ఒక పవిత్రమూర్తి ఉన్నాడు, పొంగిపోయాడు ఆయన. ఇంతకంటే కావాల్సింది ఏముందండి, మీరే చాతుర్మాస్యం చేస్తామంటే మొత్తం బిల్డింగ్ అంతా మీకు మకం కింద ఇచ్చేస్తాను, వేదిక కూడా ఏర్పాటు చేస్తాం, కలశ స్థాపనకు ఏర్పాటు చేస్తాం, ఆ మాత్రం మీ మంది 10 మంది ఋషులకు భోజనం పెట్టలేమా? మీరు తింటామంటే మేమే వండి పెడతాం, కాదు మీరు వండుకుంటామంటే గిన్నెలు ఇస్తాం, గ్యాస్ సిస్టమ్ ఇస్తాం, గ్యాస్ సిలిండర్ అయిపోగానే మళ్ళీ ఇంకో సిలిండర్ కూడా పెడతాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం అన్నారు. సరే మొత్తం మీద ఆ ఊళ్ళో వాళ్ళ భాగ్యం అయితేనే ఏమైతేనే ఆ ఊరి పెద్దగారు అంగీకరించారు. వీళ్ళు అక్కడ ఒక తోటలో ఇలాంటి బృందావనంలో విడిది చేశారు, హాయిగా కూర్చున్నారు. ఏకాదశి నాడు అనుకున్నట్టుగా కలశస్థాపన చేశారు, పాత్రలు తీసుకున్నారు, వాళ్ళు చేయవలసిన సత్కర్మాచరణ, ఉదయం లేవడం, సంధ్యావందనం, గాయత్రి జపం, ఆత్మ యజ్ఞాలు, అన్ని అయ్యాక నివేదనలు, భోజనాలు పూర్తి చేసుకుని మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు అప్పట్లో. ఎందుకంటే చీకటి పడితే ప్రయాణం కొంచెం కష్టం, కార్లు సైకిళ్ళు ఉండేవి కావు, ఈ ఎలక్ట్రికల్ దీపాలు ఉండవు, పాములు గీవులు ఇబ్బంది. అందుకని మధ్యాహ్నం ఏ రెండింటికో కూర్చుంటే సాయంత్రం ఇంచుమించుగా సూర్యాస్తమయం ఆరయ్యేదాకా పురాణం చెప్పారు, 4 గంటల పాటు ఇంచుమించారు. ఇంకా ఎక్కువసేపు కూడా ఒక్కొక్కప్పుడు ఏ 12 గంటలకో మొదలెట్టేవారు. ఇలా పురాణం చెబుతూ ఉంటే సహజంగా మధ్యాహ్నం పూట ఎలా ఉంటుంది, అందరూ అందరూ భోజనం చేసేసి కూర్చుని పురాణం వింటూ ఉంటే స్తంభాలకి దేరబడి అంటూ ఉంటారు, మధ్య మధ్యలో ఉరిక్కిపడి ఏం జరిగింది అంటారు తక్కువని పడి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పే విధానం ఎంత బాగుండేదో, అందుకని ఎవరూ నిద్రపోలేదట, భక్తితో కథ వినేవారట, ఆనందంతో వినేవారట, పులకించిపోయి వినేవారట వాళ్ళందరూ ఒక ఎత్తు. ఈ సమయంలో ఈ దాసీ పుత్రుడు అక్కడికి తీరాడు, అప్పుడు ఆయన పేరు కూడా లేదండి, వృత్తి దాసీ పుత్రాన్ని పిలిచేవారట కుర్రాడిని. 5 ఏళ్ళు ఆ కుర్రాడి వయస్సు. ఇక్కడే వాడికి జాతకం మారింది. ఈ ఋషులు ఆ ఊరి పెద్దను ఒక మాట అడిగారు, ఏమండి వచ్చిన కుర్రాడిని పంపండి, మరీ ఎక్కువ అలవరి చేయని కుర్రాడిని పంపండి, మాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి, పెద్ద పనులు కావు, బుద్ధిగా చేసేవాడు కావాలి, ఏదో కాస్త ఒక్కసారి మంచినీళ్ళు తేరాబామండి తెచ్చిపెట్టడం, ఆ కండు ఆరేయి అంటే ఆరేయడం, ఇంతే ఇలాంటి బుల్లి బుల్లి పనులు, ఆ తులసి మాలతో అంటే బరువులు ఎత్తక్కర్ల, మేమే అన్నం పెడతాం, ఈ 4 నెలలు మాకు అప్పగించండి ఒక బాబుని అన్నారట. అప్పట్లో బాలకార్మిక వ్యవస్థలు చట్టాలు గొడవలు లేవు గనక, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళతో ఇబ్బంది. అందుకని వాళ్ళంతా ఆలోచించి కుర్రాడు ఒకడు బుద్ధిమంతుడు, మంచి ఒట్టు ఇలా జుట్టు నారదుడికి కోకటి కదిలేదు అన్నారు, నవ్వితే జుట్టు ఇలా కదిలేదు గిరదార జుట్టు. అలాంటి మహానుభావుడు అండి ఈయన, పరమ పూజ్యుడు, దేవత. ఈయన కుర్రాడైనా చాలా బుద్ధిమంతుడు, మేము చూస్తున్నాం ఏదో శాపవశాత్తు భూలోకానికి వచ్చిన మహాత్ముడు అన్నట్టు వాళ్లే గుర్తించి అని ఆ కుర్రాడిని అప్పగించారు. ఇంకా వాడి జాతకం మారిపోయింది. ఆటలకు పోను, ఆయన ఆటలకు పోయేవాడు కదా జన్మలో, పాటలకి పోలా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పిలిస్తే అక్కడికే వెళ్ళేవాడు. వాడు అన్నం వండుకుని తిన్నాక గిన్నెలో కొంత అన్నం మిగిలిపోతుందిగా, ఎవరైనా మన ఇంట్లో అన్నం వండుకున్నాక కుక్కర్లో పెట్టాం, కోత వచ్చింది, ఆ గిన్నెలో దాన్ని వడ్డించుకున్నాం, జరిగితే గిన్నెలో కొంత అన్నం మిగలకుండా ఉండదు, పూర్తిగా తినేసే బకాసులు ఎవరు అదృష్టవంతులు ఉంటారు, అందరూ అలా తినలేరు, వండిందంతా నేను ఒక్కడనే మిగిలిన నాకేస్తాడు కొంతమంది. కానీ పూర్వం వండుకున్న దాంట్లో కొంత మిగల్సలు ఇచ్చేవారు, అది మిగిలిన దాన్ని ఆ రోజుల్లో పనివాడలు పెట్టేవారు, దాన్ని ఎంగిలనేవారు. మనం గరిటితో మన గిన్నెలో ఉన్న అన్నం వడ్డించుకుంటే గిన్నెలో మిగిలిపోతే దాన్ని ఎంగిలన్నారు. ఇప్పుడు పెళ్ళేళ్లలో ఆ పళ్ళేలు చేత్తో కూర్చుని జైలు మనుషుల్లాగా అది కుమార్ ఎంగిలి అంటే ఈ చెత్తు వాడు దాంట్లో పెట్టడం ఇదేమిటో తెలియదు. దీన్ని చూస్తే వాడు చెంబుళ్ళలో దూరం తెచ్చిపోతారు, ఇక వాడు ఆత్మహత్య చేసుకుని పడతారు. అది ఎంగిలనేవారట, ఆ ఎంగిలన్నం విడిపెట్టేవారు. అది చెప్పారు అక్కడ. మంగళమల్లుతులు వారల ఎంగిలి భక్షెలుతూ వాన కెండకు నోడను. మంగళమస్తు అని వాళ్ళు ఇచ్చిన ఆ గిన్నెలో మిగిలిన అన్నం, ఆ ఎంగిలన్నం తినేవాడిని, వానైనా ఎండైనా భయపడేవాడిని కాను. వాళ్ళు పిలిస్తే ముంగళ నిల్లుతును ఎదురుగుండా నిలబడేవాడిని, ఒక వెంగలిలాగా, అమాయకుడిలాగా. ఇతర ప్రారంభ దూరుండని అన్ని పనులు విడిచిపెట్టేశాడు ఆయన. కృష్ణుడు ఆ కథ, ఆ లీల, పర్వతం ఎత్తడం, ఆవుల్ని సేవించడం, ఇవి తప్ప మరో ప్రపంచం లేదు. ఎంత ఆనందం, బ్రహ్మానందం, పరమసుఖం అంటే అదే అనిపించింది ఆయనకి. రోజులు గడిచిపోతున్నాయి, ఈ వీళ్ళు ఎన్ని గంటలు చెప్పడమండి, తనివి తీరేది కదా. 4 గంటలు అయిపోయింది అప్పుడే ఈ పూటకి ఇంకా కథ ఉండదా, మళ్ళీ వెళ్ళి దిక్కుమని అన్నం తిట్ట పడుకోవడమేనా, ఏడ్చేవట్ట, వాళ్ళ కాళ్ళు నొక్కేవట్ట, సేవ చేసేవట్ట. వాళ్ళు వద్దురా చిన్నపిల్లాడు వెళ్తే వినిపించుకునేవాడు కదట, ఎంత అద్భుతమైన భాగవత కథా సుధారసాన్ని అందించిన మీకు సేవ చేయడం అని నిద్రపోతానా, వ్యర్థంగా జీవితం గడుపుతానా, నేను వెళ్ళలేను బావు అని వట్ట కుర్రవాడి సంస్కారం ఇదా చెప్పలేదు. ఆ మహాగురువులు, మహాపూజ్యుల్ని సేవిస్తూ జీవితం గడిపేశాడు. 4 నెలల కాలం నిమిషాల్లో గడిచిపోయింది. వాళ్ళు పాడుతూ ఉంటే విష్ణుమూర్తి హృదయంలో కనపడేవాడు ఆయన. ఆయన హృదయంలో ప్రత్యక్షమయ్యాడు ఆ నారదునికి ఆ జన్మలో. అసలు భగవంతుడు అలా కనపడాలి కథ చెబుతూ ఉంటే. అలా కనపడితే వాడు మహాయోగ జాతకుడు అన్నారు. 4 నెలలు అయిపోయాక ఇంకో వాళ్ళు స్వస్తి చెప్పి చేయవలసిన సన్మానాలు చేసి చేయించుకోవలసినవి చేయించుకుని ఇంకా మేము వెళ్ళొస్తామంటూ ఉంటే కుర్రాడు కాళ్ళ మీద పడి, మహాత్ముల్లారా, ఇన్నాళ్ళు మీతో ఉన్నాను, 4 నెలలు మీ సేవ చేసి మీ అన్నం తిని మీ కథలు విన్నాను, మీరు వెళ్ళిపోతే ఇక నేను ఈ ఊళ్ళో ఉండలేను, బతకలేను, నాకొద్దు, నన్ను మీతో తీసుకుపండి అంటే వాడు నవ్వి, నాయనా, ఎవడి పని వాడు చెయ్యాలి, నీకు ఇంకా తల్లి బతికి ఉంది, తండ్రి లేకపోవచ్చు కాక, తల్లికి చేయవలసిన సేవ చెయ్యాలి. మాతృ పితృ దేవతల రుణం తీర్చుకోకుండా ఎవడూ సన్యాసం పుచ్చుకోకూడదు, ఇంకా నీ కర్మ పరిపక్వం కాలేదు, కాబట్టి ఇక్కడే ఉండు, తల్లిని సేవించు, సమయం వస్తుంది అప్పుడు నిన్న భగవంతుడు తన దగ్గరకు తీసుకుని పెడతాడు, అప్పటిదాకా ఎదురు చూడు. అయ్యా, మా అమ్మ దగ్గర ఉండమంటున్నారు, మీరు వెళ్ళిపోతే నేను ఉండలేను, ఇప్పుడు నాకేమిటి, మరి ఏదో ఒక మార్గం చూపించి వెళ్ళండి అనగా రహస్యమైన తత్వం బోధించి మంత్రం ఇచ్చారట. భగవంతుని ద్వాదశ అక్షరి మంత్రం ఇచ్చారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దివ్య రహస్య మంత్రం, రహస్యం కంటే రహస్యమైన మంత్రం. ఆ పూజ్యులు ఒక దాసీపుత్రుడికి ఇచ్చారు. ఇప్పుడు అర్థమవుతుందా, మంత్రం పొందడానికి కులంతో మతంతో పని లేదు, వయస్సుతో పని లేదు, వాడు ఎలా వచ్చాడన్నది అక్కర్లా, వాడి అంతరంగం, వాడి జ్ఞానం కావాలి. ఆ కుర్రవాడి ఏకాగ్రచిత్తత, అతని పూజ్యత, అతని భక్తి, అతని సేవ, అతని వినయం, అతనికి భగవంతుడి మీద ఉన్న ఆసక్తి, అనురక్తి, భక్తి, ఇవే వాడికి ఆ దివ్య మంత్రాన్ని ఇప్పించాయి. లేకపోతే ఋషులు వాడికి ఆ మంత్రం ఇస్తారా? ఆ మంత్రం పుచ్చుకున్నాడు. అది చేసుకుంటూ భజనలో వెలిగిపోయేవాడు. అసలు అతనికి అన్నం లేదు, పానం లేదు, అన్నీ భగవంతుడే, సమస్తం ఆయనే. పాపం వాళ్ళ అమ్మకి తెలియదు, వాడు వెళ్ళిపోయారు. ఆ కథలు తలుచుకుంటూ వీడు జపం చేసుకుంటూ ఉంటే ఆవిడొచ్చి జుట్టు దువ్వడం, పెసరట్టు ఉప్మా రాత్రిపూట మిగిలిపోయింది, ఇంటి అయినా ఇస్తే పట్టుకొచ్చి పెట్టడం. నా బాబు, ఈ పెసరు పెసరట్టు తినరా, నీకు బలం వస్తుంది అనేది. నెయ్యి ఎత్తి నిండా పోసేది, నోట్లో పోసేది, పాలు పోసేది, ఇలా వీళ్ళు ముద్దెట్టుకోవడం, నా బాబు ఎప్పుడు మీసాలు వస్తాయో, మా అబ్బాయికి ఎవరు మంచి పిల్లలు ఇస్తారో, అయ్యి బాబా, ఆకల్లో కూడా చక్క ఉండరా, జ్వరంలో పెరిగిన పిల్లలు అయితే మరింత బాగుండు, బుద్ధిగా కాపురం చేసుకుంటారు, మనవలు వస్తారు అనుకుంటూ రకరకాలుగా కుర్రాన్ని ప్రేమిస్తూ పుణికి పుచ్చుకుంటూ ఉండేది. వీడికి అసలు తల్లి పట్టింపు లేదు, అంతా భగవంతుడే. తల్లిలోనూ కృష్ణుడే, అన్నంలోనూ కృష్ణుడే, అసలు ఏ వస్తువు చూస్తే కృష్ణుడే. ఇదే భగవంతుడైన శ్రీకృష్ణుడి లీల. ఏకాంత భక్తులకి సర్వ పదార్థాల్లో ఆయన కనబడతాడు. ప్రహ్లాద కుమారుడు
గిల్లులకు పాలు తీసుకున్నట్టు తాగుదామని ఆ పాలలో భగవంతుడే కనపడ్డాక. అందులో ఆదిశేషుడి మీద పడుకున్న విష్ణువు కనపడ్డాడని చెప్పారు.
పాల కడలిపై శేషతల్పమున పవళించేవాదేవా బాలుని నన్ను దయలాలించుటకై కనుపిల్చేవ మగానుభావ పాలకడలిపై శేషతల్పమున పవళించేవాదేవా.
ఇప్పుడు ఈ పరిస్థితి నారదునికి వచ్చింది. అన్నీ మర్చిపోయాడు. సమస్తం అన్నం తింటున్నా, తాగుతున్నా, నిద్రిస్తున్నా, లేస్తున్నా, మాట్లాడుతున్నా, హాసలు ఎలా నిద్రాదులు చేస్తున్నా, అంతా సర్వం విష్ణుమయమైపోయింది.
తన పరాధీనత తలపదు మా తల్లి.
తానేమో పరుల దగ్గర పడుందా దాసియా, తన సంగతి పట్టించుకోవట్లేదు. తాను రేపేమవుతానో తెలుసుకోవడంలా, కానీ నా గురించి ఆలోచిస్తోంది మా అమ్మ. ఇంతలో ఒకనాడు తమాషా జరిగింది. తెల్లవారుజామున పని చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న పెద్ద ఆయన ఇంట్లో పనిచేసేది రండి, అక్కడికి బయలుదేరింది ఆ ఊరు ప్రెసిడెంట్ గారింటికి. అక్కడికి వెళ్ళి ఆవుకి గడ్డి వేయాలి. గడ్డి మేట దగ్గరికి వెళ్ళింది, ఎండుగడ్డి లాగుతోంది, అది కట్టిక చీకటి. ఆ చీకట్లో ఆవిడికి కాలసర్పమే అక్కడ సర్పరూపంలో నల్లని తాచుపాము రూపంలో వచ్చింది. చూసుకోలేదు ఇవి పెద్ద పడగ కలిగిన భయంకరమైన కాలకూట విషంతో కలిగిన ఒక నల్ల తాచుపాము అక్కడ ఉంటే చూసుకోలే. వెంటనే దాన్ని తొక్కింది పాపం, తోక తొక్కింది. తోక తొక్కిన తర్వాత అంటే మాటల బుస్సలు లేచిపోయింది. నిలువెత్తున కరి చేసిందంతే ఆ తల్లిని. పెద్ద క్యాకేసింది కొడుకోహిందంతే.
నీలో యత భోగ ఫణ వ్యాళ విషమోగ్రవక్నిజ్యాలామాల నిలిపాతితయైవ్రాజన్ ననుగన్న తల్లి వసుమతి మీదను.
నల్లని విశాలమైన పడగ కలిగిన ఆ భయంకర కాలసర్పం రిమ్మున లేచి పడగ విప్పి కాటువేయడంతో ఆ భయంకర విషాగ్ని జ్వాలలతో మా అమ్మ నల్లగా మాడిపోయి ఆ క్షణమే చచ్చిపోయింది. మడి కిక్కును మనకుండా నోట్లోంచి ఎంత నొరక కప్పుకొని మాడిపోయింది. ఎంత విషం ఆలోచించండి, ఒక్క దెబ్బకి డామ్మండి చచ్చిపోతానని తెలియక అంత ముందు రోజే మా అబ్బాయికి మంచి సంబంధం చూసేస్తా అంటోంది పాపం. సంబంధం ఎముడితో వచ్చింది ఆవిడ పాపం. కొడుకు సంబంధం దేవుడు డామం చచ్చిపోయింది.
తల్లి ధరిత్రిపై నొరగి తల్లడమందగా చూచి మేలురాజిల్లే.
తల్లి కింద పడిపోయింది, చచ్చిపోయింది. అందరూ వచ్చి పాపం కుర్రాడు చిన్నప్పుడే తండ్రి పోయాడు, ఏదో ఉన్న ఒక్క తల్లి అక్కడ ఇక్కడ పనిచేసి పెంచుతోందనుకుంటే ఆ తల్లి పోయింది, దిక్కుమాలిన వాడైపోయాడని బాధపడి జాలి పడుతూ ఉంటే నా బాబు ఏడవకరా అమ్మ పోయిందని అని ఓదారుస్తూ ఉంటే అవేం పట్టించుకోవాలి. ఇచ్చేత వైరాగ్యంతో ఉన్నాడు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ బంధములన్నీ ఎక్కడివి, అస్సలు ఎక్కడ,
జనకుండెక్కడ, జాతుడెక్కడ, జనుస్థానంబుల చోటు సంజననం వెయ్యది.
భాగవతంలో వామన చరిత్రలో చెప్పాడు పోతన గారు, తండ్రి ఎవడు, తల్లి ఎవరు, అసలు పుట్టినవాడెక్కడ, పుట్టడానికి మూలమైన స్థానం ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుట్టుక, ఇవన్నీ మాయా. ఆ మాయ తెలుసు ఈ కుర్రాడికి. అందుకే ఏం చేశాడు, కిక్కురు మనల భగవంతుడా, ఈ తల్లి అని ఒక బంధం ఇచ్చావా, ఈ బంధం వల్ల నేను ఇంట్లోంచి సన్యాసం పుచ్చుకోవడానికి వీలు లేకుండా సన్యాసం నన్ను ఇంట్లో పెట్టారా, ఆ తల్లికి సేవ చేద్దాం అనుకుంటున్నానా, ఇంతలో ఆ తల్లిని నువ్వే కొట్టుకుపోయావా, ఆ తల్లిని సృష్టించిన వాడివి నువ్వు, కాలసర్పం ఇచ్చిన వాడివి నువ్వు, సర్పం కాటుతో మళ్ళీ ఆవిడ మరణించేలా చేసింది నీవు, అంతా మా మేలే, మేలురాజిల్లే. చివరికి నాకు ఇదంతా శుభమే, నా బంధం పోయింది, ఇప్పుడు నేను ఏ నిర్బంధంలో లేను, నేను ఫ్రీ బాడ స్వేచ్ఛా విహంగం అనుకున్నాడు. తల్లికి చేయవలసిన క్రియలు చేశాడు. మళ్ళీ ద్వేషం కాదు అక్కడ, అజ్ఞానం కాదు అది, జ్ఞానముతో కూడిన వైరాగ్యం కలిగిన వాడు ఏడవడం అంతా ఒకటి అనుకుంటాడు.
ఇదే సారాంశాన్ని ఇక్కడ పోతర గారు రాసిన సారాంశాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో రాసుకున్నాడు. ఒక్కొక్క పద్యాన్ని యథాపథంగా కాకుండా చాలా మార్చి అందంగా రాశాడు. మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోగంబునను నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలను కాలుచో ఆ ఎల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా. ఈ జగత్తంతా మాయామయం, మాయతో నిండినది, ఎంత అని చెప్పడానికి వీలు కానిది, అమేయం అన్నమాట ఈ మాయ. అటువంటి జగత్తుని శాశ్వతమనుకుని ఇది నిజమని భావించి అజ్ఞానంతో ఈవిడ నా పెళ్ళం, ఈయన మా ఆయన, వీడు నా కొడుకు, నా కూతురు, ఇది డబ్బు, ఇది నా ఇల్లు అని రకరకాలుగా భావిస్తాడు. ప్రాణం ఉన్నంత వరకు ఎంత అల్లాడిపోతాడు వీడు, డబ్బు 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 డబ్బు, అసలు గుండె డబ్బని కదా కొట్టుకోవడం, డబ్బు 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 అంటుందన్నమాట. లబ్బు డబ్బు కాదు ఇక్కడ, ఇది జబ్బు వీడికి. ఇలా అల్లాడిపోతున్న ఈ శరీరం ఇప్పుడు మన కళ్ళ ముందే చచ్చింది, కాలిపోతుంది. ఇప్పుడు కాలిపోతుంటే ఈ లబ్బు డబ్బు వచ్చాయా? మా ఆవిడ అన్నాడు, ఆవిడ వచ్చిందా? పోనీ మా ఆయన అంది, ఆయన వచ్చాడా? కొడుకు వస్తున్నాడా? ఎవరు రాదు. మన ఇల్లు వచ్చిందా? ఏది రావట్లేదు కూడా. కష్టపడి ఎఫ్డీలు వేసుకున్నాం, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవి రావట్లేదు మనం కూడా. అబ్బే, ఇప్పుడు కట్టెలకే చివరి కది, కాలి బూడిదైపోవడం తప్ప ఈ శరీరంతో వచ్చేది అశాశ్వతం ఏది, శాశ్వతంగా వచ్చేది ఏది లేదు. ఎంతటి జ్ఞానం కలిగింది ఆయనకి. అందుకే కర్మకాండలు చేసేసాడు, ఆ ఊరు వదిలేశాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడే తిరిగాడు, భక్తుల్ని సేవించాడు, ఆలయాలు సేవించాడు. అదృష్టం ఈయనకి పూర్వజన్మ సుకృతం ఏంటంటే విన్న కథ అంతా గుర్తుంది. ఈ ఏడాది చెప్పిన కథ వచ్చే ఏడాది గురుగారు మీరు లాస్ట్ ఇయర్ ఏదో చెప్పినట్టున్నారంటే ఒప్పం చేస్తారు, ఏం చెప్పారంటే అని నా దగ్గరికి వచ్చి అడగకుండా అది గుర్తు పెట్టుకున్నాడు. ఆ కథని గుర్తు తెచ్చుకుని నెమరు వేసుకుంటూ హరిస్మరణ చేసుకుంటూ తిరిగాడు. కోలావృత భల్లూక లులాయనాది భరితమైన కేకారణ్యాలలో తిరిగాడు. అద్భుతమైన అరణ్యాన్ని ఇక్కడ పోతర గారు మళ్ళీ వర్ణించేశాడు. అసలు పోతర గారికి అరణ్యం అంటూ వస్తే సరికి విజృంభించేస్తాడు. ఓయ్ బాబోయ్, ఏం వర్ణిస్తాడండి ఆయన. మాతులుంగ లవంగ లుంగ తోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకడు వందుల వట కొటజ కొంద కురవక కురంటక కోగిదార గద్వన నారికేళ సింధువార పితువంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వా మలక క్రముఖ కదంబకర వీర కదలీ కపిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాస నాగ పున్నాగ చెంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంతురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నిర్హాలంకృతమును మణివాలుగా అనేక విద్రమలతామహోద్యాన సుఖ పిక నికర చంచూపుట నిర్దలిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలప్రవర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబులు సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బలబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ వెసర బదిరి భూత భూన భోంతరాళంబురై ఒప్పు అపర్వత ప్రాంతంబునందు. అలాంటి ఆ కేకారణ్యంలో ఏ వైపు చూసినా వృక్షాలు, ఏ వైపు చూసినా సెలయేళ్ళు, ఆ మధ్యలో ప్రవహిస్తున్న నది, ఆ నదిలో తిరుగుతున్న పక్షులు, ఆ పక్షుల కూతలకి సంతోషిస్తున్న సింహాది మృగాలు, ఇటువంటి వాటితో అత్యంత భయంకరమైన ఒకనొక అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఇరుగుబొట్లు మీదకొస్తూ ఉంటే అలా వాసుదేవని వట్ట చెప్పాను అక్కడ సుస్పష్టంగా ఒక అంతపద్యంలో ఎన్ని భయంకరమైన జంతువులు ఉన్నాయో. అవి మీదకొచ్చినా అసలు ఆయన ఏం చేసేవి కాదు. నిజంగా వాసుదేవ అంటుంటే ఆయనలో విష్ణువు కనపడుతున్నాడు. దాంతో జంతువులు కూడా నమస్కరించి వెళ్ళిపోయాయి. జంతువులకు కూడా నమస్కారం చేయాలనే సంస్కారం మన భక్తి ఇస్తుంది. భక్తుడికి భయం ఏమిటి? నిర్భయంగా పోతాడు, హాయిగా వెళ్ళిపోయాడు, సంచరించాడు. అసలు ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, నిర్భయత్వంతో ఉండండి. చచ్చేవాడు ఎప్పుడైనా వస్తాడు. చావు రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు, ఒకేసారి వస్తుంది. అన్నిటికీ భయమే. వాడెక్కుదాం సముద్రం దాటడం ద్వారా కంటే ఈ వాడ తగిలిపోతుందేమో అంటే, నేను ఇంట్లో ఉంటే మాత్రం ఎత్తు మీద ఫ్యాన్ పెట్టి తావాలా, కాలు విరిగి తెచ్చిన వాళ్ళు వేరు, బాత్రూములు దారి పెడి తావరు. కాబట్టి పోయే కాలం అంటూ వస్తే దాన్ని ఎవడు ఆపలేడు. కనుక ఈయన నిర్భయంగా ఏ జంతువుని చూచినా ఏం వణికిపోకుండా తిరుగుతూనే ఉన్నాడు. తిండి లేదు, తెప్పలేదు, వణికిపోయాడు. ఒక చోట దాహం తట్టుకోలేక కళ్ళు తిరిగిపోయాట, శ్వాస వచ్చేసింది. చేత ఏం వేళకి తిండి లేదు, తెప్పలేవు, కాఫీ ఇచ్చేవాళ్ళు, టీ ఇచ్చేవాళ్ళు అక్కడ. ఆ సమయంలో ఆయనకి ఎదురుగుండా ఒకనొక గొప్ప చెరువు కనపడింది. అందులో దిగాడు. అమృతమయమైన చెరువు అది. ఆ అమృతమయమైన పద్మాకరంలో దిగి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కడుపునిండా నీళ్లు తాగి ఒడ్డు మీదకు వచ్చి ఆ భగవంతుడిని కళ్ళు మూసుకు ధ్యానం చేస్తున్నట్ట. అదృష్టం ఇక్కడ కలిసొచ్చింది. అలా కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంలో వెళ్ళిపోయాడు. ఈ హృదయంలో ఒకనొక దివ్య మంగళ విగ్రహం కనపడింది. చారు లక్షణ లక్షిత నఖపాద బుల్ఫజాను జంభోరు కఠినాభిమధ్యోగదుండును సాధదుండును కంఠ సూత్ర కటి సూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషణుండును కంబుకంధనుండును పాలనాసాధర వదన కర్ణుండును నీలనీరద వర్ణుండును సునందనారద ప్రప్పుక సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పు అపురుషోత్తముని నాంచి భక్తి సంభ్రమంబుల అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి చెట్లు నిలుతించే. అక్కడ ఆయన హృదయంలో కనిపించాడు ఒకనొక దివ్య మూర్తి, దివ్య పురుషుడు. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుగు దీగలాగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. వేల కొలది తలలు, ఆ తలలన్నిటికీ కిరీటాలు, అనేకమైన హస్తాలు, ఆ చేతులకి కంకణాలు, కాళ్ళకేమో గండపిండేరాలు, నడుముకి వడ్డాణం, ఆయన పసుపచ్చని బట్ట కట్టుకుని ఉన్నాడు. తామర పువ్వుల్లా విశాలంగా ఉన్నాయి కళ్ళు, అందమైన చెవులు, ఆ చెవులకి కుండలాలు పెట్టుకున్నాడు. ఈ కుండలాల మీద ఉన్న కాంతి ఈ బుగ్గల మీద కపోలాల మీద పడి చెక్కిళ్ళు తళుక్కు తళుక్కలు మెరుస్తున్న దిక్మాల రంగులు వేసుకుంటున్నారు పెళ్లి కూతుళ్ళు వాళ్ళ ఈ బుగ్గలు మెరవడానికి. ఆ బుగ్గలు ఒరిజినల్గా మెరుస్తూ ఉంటే ఈ కొండలముల కాంతి దాని మీద పడి మరింత మెరుస్తూ ఉన్నదట. అటువంటి వాణ్ణి, మహాపురుషుణ్ణి, సుందరుణ్ణి, సనక సనందనాథుల చేత సేవింపబడుతున్న వాణ్ణి, మాధవుణ్ణి మాయా లీలా వినోదండుని చూసేశాడు. పులకించిపోయాడు. ఇక్కడే చేశాడు కింద పొరపాటు. కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తూ ఉంటే ఈ స్వామి ఇంత విశ్వరూపంతో దర్శనం ఇచ్చాడు. అలా కళ్ళు మూసుకుని ఉండొచ్చుగా, గబ్బుని కళ్ళు తెరిచాట. ఏడి స్వామి అని కళ్ళు తెరవగానే ఏమైపోయింది? రూపం మాయమైపోయింది. హృదయంలో ఉంటాడు కానీ కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ చూసినా ఏం కనపట్ల. చెరువు, గట్టు, పులులు, సింహాలు, మళ్ళీ మామూలే. ఇంక ఏడ్చాడు ఆయన, ఎంత పొరపాటు చూశాను, ఇంకొక గంటలో ఉండిపోతే బాగుండు, ఏం దిక్కుమాల శరీరం, కళ్ళు ఎప్పుడే ఇప్పాలా, ఈ బుద్ధి ఎందుకు పుట్టింది నాకు అని ఏడ్చేసి చిన్నపడి దొల్లేశాడు పాపం ఆయన. ఎందుకంటే ఆ రూపం చూశాక ఇంకా దేన్ని చూడలేం మనం. నేను ఆ రూపాన్ని మళ్ళీ కళ్ళు తెరిచి చూడకపోతే అన్నం తినడు, మంచినీళ్ళు తాగడు, చచ్చిపోతానని ఏడ్చాడు, నెత్తి ముత్తుకున్నాడు. అనుభూతులు ఒక్కసారి వస్తాయి, మళ్ళీ రావు. ఒకే ఒక్కసారి వస్తుంది అటువంటి దివ్య అనుభూతి. అదే సువర్ణమైన జీవితం అంటే, అసలు సువర్ణం అంటే అది, ఈ బంగారం కాదు అని చెప్పారు. అందుకే లక్ష్మీదేవికి కూడా హిరణ్యవర్ణ మండలం రహస్యం అది. ఎప్పుడూ ఒక్క ఘడియే మనకి సరైన ఆనందం ఇచ్చేటటువంటి వర్ణస్వరూపిణి అంతరార్థం. అంతేగాని ఊరికే బంగారం రంగులో ఉంటుందని పై పై అర్థం కాదు అక్కడ ఉద్దేశం. ఒకనొక మోక్ష లక్ష్మికి సంబంధించిన అనుభూతి ఇస్తుంది. ఆ అనుభూతి ఎప్పుడో తపస్సు వల్ల ఒక్కసారి కలుగుతుంది. అది శాశ్వతం అయితే మోక్షలక్ష్మి అవుతుంది, లేకపోతే అవ్వదు. అందుకే ఆవిడ శుద్ధ లక్ష్మి అని కూడా అన్నాడు. అటువంటి శుద్ధమైన రూపం ఇప్పుడు నాకు దొరకకపోతే నేను చచ్చిపోతా, ఈ కాలువలో దూకుతా అని ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి అన్నది. ఆకాశవాణి అప్పటిదన్నమాట. ఏమన్నది? నాయనా నువ్వెంత ఏడ్చినా ఇక నేను నీకు దర్శనమివ్వనురో అని. ఏల కుమార సోషిలగా ఏల కుమార సోషిలగ ఈ భవమందున నన్ను కానగా జాలవు కామ ముఖ్య విపుషకము నిర్దళితంబు చేసి ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కనగా చాలడు నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితి ఏల కుమార సోషిలగా
కుమార నాయన ఎందుకురా గొంతెండిపోయేలాగా అలా ఏడుస్తావు నా రూపం చూడాలనే అది చూచేదాకా బ్రతకలేనంటావా నీవు ఎంత ఏడ్చినా ఎంత గొల్లుమని గోలపెట్టి నేల మీద పడినా చద్దామని ప్రయత్నించినా ఈ భవమందున నన్ను కానగా జాలవు ఈ జన్మలో ఇక నువ్వు నన్ను చూడలేవు నా రూపం అంత తేలికనుకుంటున్నావా కఠోర నియమంతో నిష్ఠలతో భక్తితో శ్రద్ధతో అనురక్తితో కామ క్రోధాదులు జయించి ఇంద్రియ నిగ్రహం కలిగి పొరపాట్లు కూడా ఇతరులను తిట్టకుండా సాత్వికతతో నన్ను ఎవడు ఉపాసిస్తాడో అటువంటి వాడికే నా రూపం కనపడుతుంది అందుకే చెప్పాడు కామముఖ్య రిపుషక్కము నిర్దలితంబు చేసి నాశనం చేయాలి కామక్రోధాదులు ఉన్మూలిత కర్ములైన ముని ముఖ్యులు కానీ కర్మలన్నీ నాశనం చేయాలి కర్మల జోలికి పోకూడదు మనం చేసే కర్మల వల్లే మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం పద్మాకర్ గారు వస్తే పద్మాకర్ గారు మీకంటే బాగా ఎవరు చెప్తాడండి అన్నాం పక్కడేగాడు తిట్టుమాలాడు ఆడు మా వాళ్ళకి వస్తాను మళ్ళీ రేపు ఇంకోటి వస్తే ఐదు అవసరం మీరే హైలైట్ అండి తిట్టుమన్నాడండి అలా అనకపోతే బాగుండదండి అన్నాం అలా అనకూడదు ఇది కర్మలకు ముఖ్యం ఉన్మూలిత కర్మలైన ముని ముఖ్యులు అనడం ద్వారా అస్సలు కర్మబంధం తగలకూడదు కర్మబంధం ఎప్పుడు తగలకూడదంటే వాడిలో సత్యవాక్య పరిపాలన దురంధరత్వం ఉండాలి ఎవడు సత్యం పొలుగుతాడో ఎవడు ధర్మంతో ఉంటాడో వాడికి కర్మం మీద ఆసక్తి ఉండదు కర్మని నిష్కామంగా చేస్తాడు పని చేస్తాడు ఆ పనిని పట్టించుకోడు మంచి లేదు చెడ్డ లేదు వాడికి పని అక్కర్లా ఫలితం అక్కర్లా అలా చేసుకుపోతాడు పొగిడినా ఒకటే తెగడినా ఒకటే ఎవడన్నా డబ్బు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే లాగి గోగ మీద కొట్టినలాగే ఉంటాడు మెడలో దండ వేసిన ఒక రకంగానే ఉంటాడు సమస్తాతీత ఉన్మూలిత కర్మ వీడు అన్నిటికీ అతీత అయి ఉంటారు ఈ ఉన్మూలిత కర్మలైన వ్యక్తులు మహానుభావులు మునిముఖ్యులు వాళ్ళు యోగి ముఖ్యులు అంటారు అసలు యోగులు ఉంటారే యోగం అంటే ఏమిటి వాడేమో ముక్కు టిక్ టిక్ కొట్టుకుని లేకపోతే తుట్టుతో మధ్యన వాడు పిల్లలు గురవుకొని ఇదే యోగం అంటున్నాడు వాడు ఇవేం యోగాలు కావు లేనిపోదు కూడా యోగ చిత్త వృత్తి నిరోధక మొట్టమొదటి నిర్వచనం ఇది యోగము అంటే చిత్త వృత్తి నిరోధకం మనస్సు మన ఇష్టం వచ్చినట్టు పని పని చోట్లకి పోతూ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇంకో చోట్లకి పోతుంది ఇక్కడ ఉన్నట్టే ఉంటాడు వాడి మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంటి దగ్గర తాళం వేసానా లేదా అంటాడు కాసేపట్లో కసరట్టు మాయో 8 రోజు 8 కుదిరేవారు కొంతమంది దిక్కుమన్నాడు 9 దాకా చెప్పమన్నారు హాయిగా మేము టిఫిన్ చేసుకొచ్చాను కల్లా అయిపోతుందేమో అని అనిపించవచ్చు అలా అనిపిస్తే వాడు యోగి అవ్వడు భోగి అవుతాడు రోగి అవుతాడు అంటే మనస్సు అక్కడ నిశ్చలంగా నిలబడాలి అది చాలా కష్టం రకరకాల ఆలోచనలు రాకూడదు రెండవది అసలు సమత్వం యోగముచ్యతే అందరినీ సమానంగా చూడగలిగితే అది యోగం అంటే భగవద్గీతలో చెప్పాడనమాట సమత్వం యోగ ఉచ్యతే అతనిని ఇతనిని ఆవుని దూడని కుక్కని నక్కని కుక్క మాంసులు తినేవాడిని చండాలుండి పండితుడిని అందరినీ ఒక్కడిగా చూడాలి అంటే అందరిలో పరబ్రహ్మ ఉన్నాడు దైవం ఉన్నాడు ఆశ్చర్యం చెప్పంటాను మీకు నేల మీద పడుకోబెట్టి ఏనుగుని తొక్కు అన్నాడు హిరణ్యకశిపుడు పంపించాడు ప్రహ్లాదుని మీదకి ప్రహ్లాదుని తొక్కడానికి ఏనుగు కాలెత్తింది సుస్పష్టంగా విష్ణు పురాణంలో చూడండి వెంటనే ఈ కాలెత్తిన ఏనుక్కి కింద ప్రహ్లాదుడిలో ఆ వక్షస్థలంలో శ్రీహరి కనపడ్డాడు కింద హరిని తొక్కగలదా కాలు వెనక్కి తీసి ఘేమ అని పక్క వెళ్ళిపోయింది అది సమత్వం అంటే ఆ ప్రహ్లాదుడు అందరినీ తనయందు అఖిలభూతములందు ఒక వంటి సమహితత్వంబులు దొరుకువాడు ఇప్పుడు వాడిని ఎలా తొక్కగలదది మనం అంత శక్తితో ఉంటే మనల్ని పావు కాటేసిన ఏమవుదు కాటేయదు. ఏనుగు తొక్కాలు వస్తే ఏం చేయదు, ఆవు పడవదు, తిట్టని ఎవడన్నా మనకు వచ్చే నష్టం లేదు. బొమ్మన్నారు గోడ కొట్టిన బంతినగా మన ఎవరు తిడితే వాడిని వాడి డామని కొట్టి అవతల పారేస్తుంది. అందుకే వాడి జీవితంలో పైకి రాలేడు యోగిని తిడితే. అంత స్థాయిలో సుఖ దుఃఖాలకి నింద స్థుతులకి అతీతంగా ఉండే యోగి వాడు మునిముఖ్యుడు. అటువంటి వాడు తప్ప కుయోగి కామగాదాలుడు అన్నాడు పోతర గారు ఇక్కడ. అంటే యోగుల్లో కూడా కుయోగులు ఉంటారు, మహాయోగి కుయోగి అని ఉంటారు. సుయోగి అందరిలో దేవుణ్ణి చూస్తాడు, కుయోగి వేషం వేస్తాడు నాటకం. వేషం వేరు, లోపల దిక్కుమాలిన బుద్ధి వేరు అన్నమాట. వాడికి ఎట్టి పరిస్థితుల్లో హరిదర్శనం అవ్వదు. అందుకే కుయోగి కానగాదాలడు, మహాయోగి తప్ప సామాన్యుడు చూడలేడు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, కుయోగి చూడలేడు అని ఎవరికి చెబుతున్నాడు ఆయన? నారదునితో. నారదుని ఏమన్నా కుయోగి అసలు యోగే కాదంటున్నాడు ఆయన. నేను ఒక భక్తుణ్ణి, నేను కేవలం ఒక దాసీపుత్రుణ్ణి, ఆ మహాత్ములు ఇచ్చిన మంత్రం చేసుకుంటున్నాను, కుర్రాన్ని నన్ను అనుగ్రహించి రూపదర్శనం ఇయ్యంటున్నాడు. అయినా ఎందుకు చెబుతున్నాడు ఈయన అంటే, నాయన తెలుసో తెలియకో కొన్ని దోషములు నీ దేహంతో వచ్చాయి. నువ్వు చిన్నప్పుడు తెలుసో తెలియకో చేపలు బర్రు బర్రు అరగదీసిన అమ్మ పెడితే తిన్నావు, రకరకాల మాంసాలు తిన్నావు, చెయ్యరాని కొన్ని పాప పనులు ఇంకా నీ శరీరంలో ఉన్నాయి. కాబట్టి శరీర దోషములు అప్పుడే పోవు, అది బాగా ఉపాసన వల్ల కానీ పోదు. అందువల్ల నువ్వు ఈ జన్మలో ఇంకా నన్ను చూడలేవు, మరి ఇప్పుడు నీ అడగవచ్చు, ఏమి స్వామి నేను నిన్ను చూడలేనంటున్నావు ఈ జన్మలో, అటువంటప్పుడు నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎందుకు కనపడ్డావు, నన్ను అనవసరం ఎందుకు లాగావు, నన్ను ఈ రొంపిలోకి నాకెందుకు ఈ అనుభూతి కలిగించావు. అనుభూతి కలగకపోతే అసలు నాకు ఏడుపే రాదు, అనుభూతి కలిగాక నిన్ను చూడకపోతే ఉండలేను ఇప్పుడు, నా బతికిలా చేసావు. మత్తు చూపించే తరగతి కాదు, ఒక్కొక్కళ్ళు ఉంటారు కొత్తగా కొట్టు పెట్టిన రోజులు మా ఇంటి పక్కన ఒకప్పుడు మా చిన్నప్పుడు పకోడి కొట్టు పెట్టాడు. నాలుగు రోజులు రోజు జీడిపప్పు పకోడి పంపేవాడు. నాలుగు రోజులు కొంచెం ఫ్రీగా వచ్చిందని తిన్నాక ఐదో రోజు అలవాటు పడిపోయి అందరం వెళ్ళి కొనుక్కోవడం మొదలెట్టాం. ఇదో టెక్నిక్ వ్యాపారంలో. అలాగా నువ్వు కొంచెమేమో రుచి చూపించావు నీ రూపం, ఇప్పుడేమో చూపించడం కుదరదంటావు. అసలు ఎందుకు చూపించాలి నాకు, నన్ను ఎందుకు ఈ వ్యసనంలోకి లాగాలి, భగవద్ దర్శనం భగవద్భక్తి కూడా వ్యసనమే కదా అన్నాడు. అలా అడగవచ్చు నీవు. అడిగితే దానికి సమాధానం ఒకటే, నీదు కోరికి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్, నీకు నేనున్నాను అని నమ్మకం కలగాలి. వాసుదేవ వాసుదేవ అంటే మాత్రం వాసుదేవుడు ఇలా ఉంటాడని తెలియాలి. అప్పుడు నువ్వు నా వెంటపడాలి, బాగా ఏడవాలి, సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. ఆ తపస్సు వల్ల నీ శరీరం కృషించిపోవాలి. అప్పుడు నీ శరీరంలో అన్య ప్రాణుల మాంసాలు ఉన్నాయో అవన్నీ హరించుకుపోవాలి. ఇది టెక్నిక్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంచెం లోతు మాట. భీష్ముడు ఒక మాట చెప్పాడు, అన్య మాంసముల నిజాంగ మాంసము పోషించుకంటే పాపం ఎక్కడుంది అంటాడు భీష్మ శాంతి పర్వంలో. ఇతర జంతువుల మాంసంతో నీ శరీరంలో ఉన్న మాంసాన్ని నువ్వు పెంచి పోషించావు, ఈ పాపం వల్ల అంత తేలికగా నువ్వు మోక్షం పొందలేవు, ఇంతకంటే దోషం మరొట్లేదు. ఇది పవడానికే తపస్సు పెట్టారు. నువ్వు చిన్నప్పుడు తెలుసో తెలియకో చిన్న ఇలాంటి కొన్ని నీచమైన తిళ్ళు ఉన్నాయి, వాటిని నీ శరీరంలో జీర్ణించుకున్నావు. ఆ శరీరం కృషించాలంటే నీకు నా రూపం చూపిస్తే, ఇప్పుడు నువ్వు రోజు నేను చెప్పినట్టుగా నేను ఉన్నాను అనుకుంటూ నా వెంటపడి కృష్ణ వాసుదేవ అంటావు, బాగా కృషించిపోతావు, క్రమంగా యోగశక్తితో నీ శరీరాన్ని నశింపజేస్తావు. అప్పుడు నీ శరీరంలో ఉన్న దోషాలు వాటంతటే పోతాయి. అవి పోయాక నువ్వు బ్రహ్మ శరీరంలోకి వెడతావు. అప్పుడు రాబోయే కాలంలో నీకు ఒక మహత్తర జన్మ వస్తుంది. ఆనాడు నువ్వు నన్ను ఏకాంత భక్తుడివై సేవిస్తావు. ఇక ఈ జన్మలు ఇంతే, ఇక మళ్ళీ కనపడదు. అనుభూతి ఉంటుంది లోపల. వాసుదేవ అంటే ఒక ఆనందం వస్తుంది, ఆనందమే నీకు కనపడుతుంది, రూపదర్శనం కాదు. పో, నిన్ను ఆకర్షించడానికి నేను తాత్కాలికంగా చూపించాను సుమా రూపం అన్నట్టు ఆకాశవాణి రూపంలో భగవంతుడు. చాలు, మళ్ళీ ఆయన ఏమంటాడు, నా వల్ల నీ కోరికి ఊరక పోవదు. నా మీద నీకున్న కోరిక ఊరికే పోతుందా? పోదు. ఆ ఆశ ఆ ప్రేమ తొందరగా నీకు విముక్తి కలిగిస్తుంది, నీకు ఒక అద్భుత భాగవత శరీరం వస్తుంది అనగానే, అమ్మయ్య వాసుదేవ పరంధామ చాలు, ఏదో ఒకనాడు నన్ను అనుగ్రహిస్తున్నావు, అప్పటిదాకా దొరికితే తింటా లేక అడగను, పెట్టినా తిట్టినా
కొట్టినా మొట్టినా సమానంగా ఉంటాను. ఇది నా జీవితం చరితార్థం చేసుకుంటాను అనుకున్నాడు. పిచ్చేళ్ళ తిరిగట చిరిగిపోయిన బట్టలతో ఉండేవాడట, ఎవరిన బట్టిస్తే కట్టుకునేవాడట, లేకపోతే కట్టుకునేవాడు కాదు, ఎవరిన దండిస్తే పుచ్చుకునేవాడు, ఇవ్వకపోతే అడిగేవాడు కాదు, పెడితే తినేవాడు, పెట్టకపోతే మాట్లాడేవాడు కాదు. మంచి నీళ్ళు ఇచ్చిన ఒకటే అది, కాఫీ ఇచ్చిన ఒకటి, ఆ కాఫీ కూడా సగం తాగి ఇచ్చిన ఒకటే, తాగటి ఇచ్చిన ఒకటి, అన్ని సమానంగా చూసేసేట ఆయన. ఎగిరి విస్తరకులో ఉన్న వెతుకులు కూడా అలాగే తిన్నట్ట మహానుభావుడు అవధూత కాకపోతే ఏమిటిగా. అలా తిరుగుతున్నాడు. ఏళ్ళు గడిచిపోయాయి, ముసల్తనం వచ్చేసింది, అచ్చుపోసిన ఆబోతిలో తిరిగేస్తున్న ఆ మహానుభావుడు ఆ దిగంబరాకారంలో గడిపోయాడు కొంతకాలానికి. అయినా పరబ్రహ్మానందమే తప్పదు కదా. ఒక్కటి ఏమిటది, ఎంత ధర్మం చేయని దుర్మార్గుడికైనా వచ్చేది ఒకటే, కాలధర్మం. ఆ కాలధర్మం వచ్చింది, మృత్యువు మెరుపు మెరిసినట్టు మెరిసింది ఒకనాడు ఆయనకి. ఆ మృత్యువుని చూశాడు, అహో దేవత, ఓ నా బంధువ, తీసుకుపోదాం వచ్చావా, పట్టుకుపో, నీకోసం ఎదురు చూస్తున్నాను, ఈ శరీరం ఎప్పుడు విడిచిపెడదామో అని చూస్తున్నాను అన్నట్టు. మృత్యుదేవతని వెల్కమ్ అన్నట్ట. మనం వెల్కమ్ అంటాం అంబాబాయ్, అయ్యో 4,000 జీతం ఇప్పుడేనండి, ఇంకో 5,000 సంపాదించుకునేదాకా, అంత తేలిగ్గా పెడతాం, టీఏ పెరగద్దా, డిఏ పెరగద్దా, 60 కాదు 64 సర్వీస్ చేసాక ఇంకో 4 సర్వీస్ పెరగద్దా అనుకుంటాం దిక్మాలు కూడా. కానీ ఆ మహను కూడా ఉన్నాడు, నాకు ఈ సర్వీసు ఉంది, ఎక్స్ట్రా డబ్బు ఉంది, దిక్మాలు కూడా హాయిగా మృత్యుదేవత పట్టుకుపో అన్నాడు. ఆ మృత్యు ఆయన లాగేసింది, శరీరం విడిచిపెట్టగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన, ఆ మృత్యుకి గురయ్యి ఈ శరీరంలో ఉన్న ప్రాణం రివ్వున ఆకాశంలో గాలి రూపంలో వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు అని గాలి తీసుకుంటున్నాడు లోపలికి, ఆయన తీసుకుంటున్న గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి, ఆయన హృదయ పద్మంలోకి వెళ్ళిపోయాడు. దహరాకాశం అంటారు, అందుకే అమ్మవారికి దహరాకాశ రూపిణి అని. ఆ హృదయం అనే ఒక ఆకాశం మధ్యలో, పుష్పం మధ్యలో చేరిపోయాడు అన్నమాట. ఈ హృదయం కూడా పద్మమే, ఒక తామర పూవాకరణం ఉంటుంది, ఇక్కడ అనాహతము అని ఒక చక్రం ఉంది. ఆ పద్మం మధ్యలో ఒక చిన్న కర్ణికలాగా వెలుతురు రూపంలో హంస జపం జరుగుతుంది. అక్కడుంటాడు పరమాత్మ కూడా. అనాహతాబ్జనిలయ అంటే అదనమాట, అనాహతం అనే చక్రం ఉన్నది, ఆ పద్మం తామరపు దాని మధ్యలో ఉంటుంది. ఇది తెలిసినవాడు కాబట్టే తెనాలి రామకృష్ణుడు చమత్కారం చెప్పాడు, బాగా గొప్పగా చెప్పాడు ఆయన. యోగులు కవులు పూర్వకవులు. ఏదో నేను మొన్న ఒక చిన్న దోషం చెప్పాను కదా, తెనాలి రామకృష్ణుడు తప్పట్టుకోవడానికి ప్రయత్నించగలి సుమా, అది మాస్థాయిగా దిగినవాడు చేయవలసిన పని. ఆ మహానుభావుడు చెప్పిన ఒక పద్యం ఏమిటో తెలిసిన, మునిహృత్ క్రోడాబ్జ సౌగంధ్య లీలాలిత్యము కోరు లొక్క శిఖరోలంబంబు అన్నాడు ఆయన. అద్భుతం, అపూర్వమైన భావన అన్నమాట. నిత్యము కోరు నొక్క శితరోలంబంబు నైయాకృతిం డాలందించు పరాశులం భ్రమదకీటన్యాయలీనం పురిం. కాశీలో ఒక తెల్ల తుమ్మెద ఉంది, ఏ తుమ్మెదది, తెల్ల తుమ్మెద. అక్కడ తుమ్మెద వాలడానికి ఒక తామర పువ్వు కనపడింది. ఇంతకీ ఆ తామర పువ్వు ఏమిటంటే, ప్రాళేయాచల కన్యక వదన సుంభత్ పద్మ, అది సౌరభ్యం. కాశీలో పార్వతీదేవి అన్నపూర్ణ అనే పేరుతో ఉంది. ఆ అన్నపూర్ణాదేవి పార్వతీదేవి ఉన్నదే, ఆవిడ ముఖం ఒక తామర పువ్వు. ఆ ముఖం అనే తామర పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి తేనెని, ఆ సుగంధాన్ని పీల్చుకుంటూ ఉంటుందిట. అంటే శివుడికి పార్వతి అంటే ఇష్టం కనుక పార్వతి ముఖమే చూస్తూ ఉంటాడు. ఆవిడ ముఖం తామర పువ్వు, ఆయనేమో తుమ్మెద. తుమ్మెద నల్లగా ఉంటుంది కానీ శివుడు తెల్లగా ఉంటాడు కదా నాకు మళ్ళీ, అందుకని శివుడిని తెల్ల తుమ్మెదతో పోల్చారన్నమాట. ఆ తెల్ల తుమ్మెద ఈ తామర పువ్వుతో సంతోషం పొందాలి కదా. భార్య కంటే గొప్ప వస్తువు మరొకట్లేదు. అందులో పార్వతి ఆవిడ అపూర్వ సౌందర్యవతి. ఆ ముఖంలో తామర పువ్వు అనే వంటి ఆ ముఖంలో ఉన్న సౌగంధ్యం లాగుతూ కూడా ఇంకా తృప్తి పొందట్లేదట. ఇంకెక్కడో తామర పువ్వులు కనపడ్డాయి అనమాట. అది తామర పువ్వులు కనపడితే ఎన్ని పువ్వులు కనపడితే అన్ని పువ్వుల మీద వాళ్ళాలనుకుంటాయి తుమ్మెదలు. ఈ పార్వతి ముఖం అనే ఒక్క తామరే కాకుండా ఇంకొన్ని తుమ్ములు తామర పువ్వులు కనపడ్డాయి.
ఈ తెల్లతుండలకి. ఆ మిగతా తామర పువ్వులు ఏమిటి అంటే మునిహృత్తు క్రోడాబ్జ సౌగంధ్య లీలాలాలిత్యం. అక్కడ కొందరు మునులు ఉన్నారు, వాళ్ళు తపస్సు చేస్తున్నారు. మునుల హృదయములు అనే తామర పువ్వులు అంటే ఇప్పుడు ఈయన కేవలం పార్వతినే చూస్తూ ఉండడు, మునుల హృదయాలలో ఉంటాడు. మునుల హృదయములునే తామర పువ్వు అంటే కవిత్వం పెద్ద గొప్ప ఏం లేదు. అక్కడ మునిహృత్తు క్రోడ అన్నాడు అనమాట. అక్కడ ఉంది టెక్నిక్, మునుల హృదయ మధ్యం. అది హృదయ మధ్యం వేరు, హృదయం వేరు. హృదయం అంతా ఉండడు ఆయన. ఆ హృదయం అనే తామర పువ్వు మధ్యలో ఎక్కడో చిన్న బొడికి మీద వాలి అక్కడున్న తేనె తాగుతాడు. తద్వారా మునుల హృదయములలో ఉన్న భక్తి లేక జ్ఞానము లేక వైరాగ్యము అది మాత్రం పుచ్చుకుంటాడు. పుచ్చుకుని వాళ్ళని కూడా ఆనందపెడతాడు, వాళ్ళ శరీరాలు కూడా కాచీ చేస్తాడు. పార్వతి ముఖం అక్కడ తామర పువ్వు, ఇక్కడ మునుల దగ్గరకు వచ్చేసరికి హృదయ మధ్యం, ఆ హృదయంలో ఉన్న తామర పువ్వు మధ్యలో వాడతాడు. అలాంటి ఆ తెల్లని తుమ్మెద ఆ శివుడు ఇక్కడకు చచ్చిపోయిన వాడు, కాశీలో చచ్చిపోయిన వాళ్ళందరినీ ఏం చేస్తాట, మళ్ళీ అక్కడ ఆగట్లా. ఒక తామర పువ్వు పార్వతి అయిపోయింది, నెక్స్ట్ మునుల హృదయాలు అయిపోయాయి. ఈ రెండింటితోటి ఆగకుండా మూడోది గుచ్చుకున్నట్ట. ఆ మూడోది ఏమిటంటే తామర పువ్వు అండంలా అక్కడ చచ్చిన వాళ్ళందరినీ తనలాగా తుమ్మెదగా మార్చేస్తాడు. తనలా తుమ్మెదగా మార్చడం అంటే ఏమిటర్థం, తనలో కలిపేసుకుంటాడు. తనలో చేసుకుంటేనే తనంతటి వాడు అవుతాడు. అందుకే డాలొందించు పరాశులం భ్రమకీటన్యాయలీలం పురిన్. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. ఒక పేడ పురుగుని గుడ్లో పెట్టి దాని చుట్టూ జం భమ్మని భ్రాంతంతో తిరుగుతుంది. అలా భ్రాంతమై భయపెడుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే ఆ పేడ పురుగు కాసేపటికి అలా చూసి గుడ్లు అప్పగించి అది కూడా తుమ్మెదైపోతుంది. అలాగే ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళ ప్రాణాలన్నీ తనలో కలిపేసుకుని తుమ్మెద పేడ పురుగును తుమ్మెదగా మార్చినట్టుగా ఈ తెల్ల తుమ్మెద అయిన శివుడు ఈ చచ్చిన వాళ్ళని తనలో కలిపేసుకుని వాళ్ళని తనతో సమానమైన శివత్వం పొందిస్తున్నాడు. ఇక్కడ భ్రమర కీటన్యాయ మండలంలో మరో చమత్కారం ఉంది. చచ్చే ముందు ఎవరికైనా భయం వస్తుందో లేదా, ఎంతటి వాడికైనా చావు వచ్చిందంటే భయమే. ఇన్ని కబుర్లు చెబుతున్నాం కానీ చావు అంటే భయం వద్దురానని నెత్తి మీద బాంబు పెడతానంటే ఏమో నేను భయపడచ్చేమో చెప్పలేము. అంచేత ప్రతి వ్యక్తికి చచ్చే ముందు కొంత భయం. ఆ భయమే తుమ్మెద చంకారం చేసి భయపెట్టడం లాంటిది అనమాట, ప్రాణ భయం. అయినా కాశీలో తావడం వల్ల ప్రాణ భయం వల్ల ఎలా అయితే ఒక తుమ్మెద పేడ పురుగును తుమ్మెదగా మారుస్తుందో వీడు కూడా భయంతో ఉన్న సమయంలో శివుడు అక్కడికి చేరి ఆ మృత్యు భయం నుంచి తన రూపంలోకి ఐక్యం చేసేసుకుంటున్నాయట. అటువంటి అత్యద్భుతమైన కాండని చెప్పారు. ఇక్కడ బ్రహ్మగారి హృదయం కూడా అటువంటి దహరాకాశము, అందులోకి వెళ్ళిపోయింది ఈ దాసీ పుత్రుడి ప్రాణవాయువు. ఆయనలో ఉన్న పంచప్రాణాలు అక్కడ కలిసిపోయాయి. ఈ హృదయంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎన్ని తుమ్మెదలైనా వాళ్ళచ్చు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాక ఇంక దానికేమిటి, బయట ఏం వచ్చిందో అక్కర్లా. బ్రిడ్జి కట్టారా పడిపోయిందా, వేదిక కట్టారా కట్టలేదా, ఉపన్యాసం చెప్పారా చెప్పలేదా, కాకీ ఇచ్చారా ఇవ్వలేదు, ఏం అక్కర్లా. హాయిగా బ్రహ్మగారి హృదయంలో కూర్చున్నాడు. ఇక్కడ న్యాచురల్ ఏసీ, ఏం బయట వాతావరణంతో ఇబ్బంది లేదు. సునామీలు బిరామీలు అక్కర్లా, సుఖంగా ప్రపంచ ప్రళయ కాలం వరకు ఉన్నాడు అలా బ్రహ్మ హృదయంలో. కొంతకాలానికి సృష్టి మొత్తం నాశనమైపోయింది. ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తి బొడ్డులో ఉన్న తామర పువ్వులో ఉంటాడు కదా, ఆ తామర పువ్వులో ఉన్నటువంటి బ్రహ్మగారి తామర పువ్వు అలా మూసుకుపోయింది. విష్ణుమూర్తి బొడ్డులో నుంచి వచ్చిన తామర పువ్వు ఎప్పుడు వికసించి ఉంటుంది, వికసించి ఉంటే బ్రహ్మ అందులో గుర్తులు సృష్టి చేస్తాడు. అది మూసుకుపోయింది, అది మూసుకుపోగానే బ్రహ్మగారు కూడా అందులో గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఆ ముడుచుకుపోయిన తామర పువ్వు ఇలా కిందగదిగిపోయి విష్ణు బొడ్డులో గెలిచిపోయింది. అంటే అది కూడా విష్ణువులో లీనమైపోయింది. ఇప్పుడు విష్ణువు నిద్రకు వెళ్ళిపోయాడు. ఆ నిద్రనే మహాప్రళయకాల నిద్ర, యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయాడు. ఇలా నిద్రపోయి పోయి పోయి కొంతకాలం ఉన్నాక మళ్ళీ సృష్టి మొదలవుతుంది. ఆ సృష్టి మొదలయ్యే ముందు ఈ బొడ్డులోంచి మళ్ళీ తామర పువ్వు సముద్రం మీదకి వచ్చింది, నీటి ఉపరితలం మీదకి. ఆ తామర పువ్వు బంగారపు గుడ్డులో ఉంటుంది, సువర్ణమయమైన అంబోజమై. ఆ అంబోజం అలా వికసించింది తామర. ఆ వికసించిన తామరలోంచి మళ్ళీ బ్రహ్మగారు పుట్టుకొచ్చాడు. ఆ బ్రహ్మగారు పుట్టి పుట్టగానే సృష్టి చేయడానికి ఉపక్రమించాడు. అప్పుడు ఆయన మనస్సంకల్పంతో మరీచి అత్రి కణ్వు క్రతువు పులస్తుడు
మొదలైనటువంటి మహానుభావులు పుట్టుకొచ్చారు. వీరంతా బ్రహ్మ మానస పుత్రులు, ప్రజాపతులు. వాళ్లతో పాటు ఈ నారదుడు దాసిపుత్రుడు ఆత్మరూపంలో ఉండిపోయాడే, ఆయన కూడా బయటకు వచ్చేశాడు. అందుకే ఆయన బ్రహ్మ మానస పుత్రుడు అన్నారు. బ్రహ్మ శరీరం నుంచి బయటకు వచ్చాడు సంకల్ప మాత్రంతో, రాగానే అందమైన శరీరం, చక్కని జటాజోటాలు, ఒత్తైన జటాజోటం అన్నమాట, తులసి పూసలు, తులసి మాలలు, ఈ మహతి అనే వీణ పుట్టుకొచ్చేసే చేతికి. ఇది భాగవత శరీరం, ఎంతో పూర్వం దాసీపుత్ర శరీరం. ఇప్పుడు తనంత తాను బ్రహ్మ శరీరం నుంచి రావడం వల్ల ఆయన శరీరం ఏమన్నారు, శుద్ధ సత్వమయంబు భాగవతమయంబునకు శరీరంబుది వచ్చే అని రాశారు పోతుంది గారు. అది సత్వగుణ ప్రధానమైన శరీరం, అది భాగవత శరీరం. ఆ శరీరంలోంచి ఆయన పుట్టుకొచ్చేశాడు. ఆ శరీరంలో ఈ వీణ కూడా వచ్చింది, మహతి అంటారు. ఇది ఆయన అసలు వాయించడం కూడా అక్కర్లేదట, ఇలా టేం టేం అక్కర్లేదట. ఈయన పాడుతూ ఉంటే అదే చక్కగా టికెటికిడిగా వాయించేస్తుంది. అద్భుతమైన శృతి జ్ఞానం కలిగిన వీణ. ఆ శృతి తనంత తాను మోస్తూ ఉంటే జ్ఞానములకు అనుగుణంగా ఈయన పాడుతూ ఉంటాడు. నారదుడు ఇక్కడ చెప్పాడు, నేను ఆయన గురించి మధ్య మందరమ మందస్థాయిలు, తారస్థాయిలు, షడ్జవ స్థానాల్లో పాడుతూ ఉంటే ఆ భగవంతుడు నేను పిలిచినట్టుగా వచ్చి నా గుండెల్లో కూర్చుంటాడు, నా ఎదురుగుండా దర్శనమిస్తాడు. ఒక్కొక్కప్పుడు తన్మయత్వంతో పాడుతూ ఉంటే కళ్ళ ముందు కనపడుతూ ఉంటాడు. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ హరి నారాయణ అని నేను పాడుతూ ఉంటే ఆ భగవంతుడు నా కళ్ళ ముందు కడుతూ ఉంటాడు. నేను ఆనందంతో పులకిస్తూ ఉంటాను. ధారాపాతంగా అశ్రువులలా కారుతూ ఉంటాయి. మళ్ళీ నేను పాట ఆపితే వెళ్ళిపోతాడు. పిలిచినట్టుగా పీట వేసి కూర్చోబెట్టినట్టుగా కూర్చుంటాడు, వెడుతూ ఉంటాడు. ఆయన కరుణాస్వరూపుడు, అపార కరుణాస్వరూపుడు. ఓ వేదవ్యాస, ఎక్కడి దాసీపుత్ర జన్మ నాది? ఏ దాసీపుత్రుడు నేను? ఎంత అసహ్యమైన జన్మది, ఎంత పవిత్రమైన ఈనాటి భాగవత శరీరం. ఎంత వాడిని ఎలా చేశాడో చూసావా? అవ్యాజ కరుణామూర్తి. ఆ భాగవత ప్రియుడైన కృష్ణుడంటే, వాసుదేవుడంటే ఆ కరుణ అపారం. ఆయన దయకి ఎల్లలు లేవు. అటువంటి భగవంతుడి కథలు రాసి నీ జీవితం చరితార్థం చేసుకోక సామాన్యమైన కథలతో, సామాన్యమైన గోష్ఠులతో, మామూలు మానవుల ప్రశంసలతో నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు. లౌకిక మొల్లక నన్నాలోకించు ప్రపన్నులకు లోబడి కరుణాలోకనముల వీక్షింతును నాగాశ్రిత రక్షణములు నైసర్గికములు. ఆ భగవంతుడు ఏమన్నాడు, ఈ లౌకికమైన వాసనల్లో పడకండి. లోకంలో ఉన్న సంపదలు కోరావో నేను దొరకను. నేను దొరకాలంటే వాడి జోలికి వాడు ఇది ఎలాగో ఇస్తాడు, కానీ ఇదే లోకం బతకో. ఎవడు లౌకికం పట్టించి ఒక లోక వస్తువుల జోలికి పోకుండా నన్నే చూస్తాడో తన మనస్సులో, తన కళ్ళల్లో అటువంటి మహానుభావుణ్ణి కరుణతో చూస్తాను. నాకు ఆశ్రిత రక్షణములు నైసర్గికములు. నైసర్గికము అంటే సహజం, నిసర్గ అంటే పుట్టుకతో వచ్చేది, సహజంగా వచ్చేది అని అర్థం అన్నమాట. నాకు సహజంగా ఒక లక్షణం ఉన్నది. ఏమిటా లక్షణం? నా సహజ లక్షణం అంటే ఎవరు ఆశ్రయించుకుంటారో, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు నన్నే పట్టించుకుంటారో, లౌకికమైన వాంఛల జోలికి పోరో వారిని రక్షించడం నా లక్షణం. అంచేత నేను రక్షిస్తానని చెప్పాడు. వాడిని తలచుకోక, వాడిని పూజించక, వాడిని ప్రార్థించక ఎందుకే ఈ లౌకికం నీకు? నా మాట విను, వ్రాయి భాగవతం అనగానే పొంగిపోయాడు ఆయన నారద. ఏం మధురం, ఏం అద్భుతం నీ చరిత్ర. ఒక దాసీపుత్రుడి నారదుడు ఇలా అయ్యావని నీవు చెబుతూ ఉన్న కథ విన్నాను, నా జీవితం చరితార్థమయ్యింది, ఇక రాస్తాను నేను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన వీణ వాయించుకుంటూ అందంగా పాడుకుంటూ వెళ్ళిపోయాట నారదుడు. మళ్ళీ ఎలా వచ్చాడో అలా మాయమైపోయాడు.
వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండు మాయించు నగాళి ఎట్టి మతి మరి కలడే.
తన చేతిలో ఉన్న వీణ మహతిని వాయిస్తాడు ఆయన. ఆ వీణ వాయిస్తున్నప్పుడు ఆ ముకుంద గీతాలు కృష్ణ గీతాలే పాడతాడు, కృష్ణుడి పాటలే పాడతాడు ఆయన. జగత్తుకి చెవులకి పండుగ చేయిస్తాడు ఆయన. పాట పాడితే ఈ జగత్తుకి పండుగటది అందం అంత అందంగా ఉంటుంది. ఎంత బాగా పాడతాడో అంత బాగా అర్థం చెబుతాడు, ఎంత అర్థం చెబుతాడో అంత లోతును చూపిస్తాడు. మళ్ళీ ఎంత లోతు చూపించాడో అంత అనుభూతి కలిగిస్తాడు, ఎంత అనుభూతి కలిగించాడో అంత ఏడిపిస్తాడు. ఆ హఠాత్తుగా మాయమైపోయి ఆయన మాయమైపోతే ఏడిపోయి మళ్ళీ రేపటి నుంచి చూడమని ఏడుస్తుంటాం. ఈ విధంగా జగత్తుకి చెవులు పండుగ చేస్తాడు, సమస్త పాపాలు తొలగిస్తాడు. ఇటువంటి జ్ఞాని, ఇటువంటి మహాత్ముడు ఈ సృష్టిలో మరొకడు లేడు. ఆపై భగవంతుడి గురించి కథ రాయడం మొదలుపెట్టాడు.
జననములేక కర్మముల జాడల బోక సమస్త చిత్తవర్తను డగు చక్రికి కవులు ఉదార పదంబుల జన్మ కర్మములు వినుతులు చేయుతుందుదురు వేద రహస్యములందు ఎందు దూచిన మరి లేవు జీవునకు చెప్పిన కైవడి జన్మ కర్మములు.
ఆ భగవంతుడికి, కృష్ణుడికి, వాసుదేవుడికి మనలాగా పుట్టుక లేదు. అందుకే జననములేక ఆయన పుట్టేవాడు కాదు.
కర్మముల జాడలబోక
ఏ పని చెయ్యడు ఆయన, కర్మములు తొలగిపోడు. కర్మ లేదు, కర్మ ఫలితము లేదు. ఆయన నిష్కర్ముడు. ఎందుకని, కోరిక లేదు, ఆహారాది వాంచలేదు, అసలు సంగము లేదు, ఈ వీటన్నిటికీ అతీతుడు. గుణరూప కర్మాదులు లేనప్పటికీ కర్మములు ఎక్కడున్నాయి? అయినా సమస్త ప్రాణులు హృదయంలో ఉంటాడు. కాబట్టి మనం చేసేవన్నీ ఆయన చేసినట్టే. మన సంకల్పాలు, మన వికల్పాలు, మన లక్షణాలు, మన లక్ష్యాలు సమస్తం వాడిగే. అటువంటి చిత్తవర్తనుడైన శ్రీకృష్ణుడికి, ఆ చక్రాయుధారికి ఈ గుణరూప కర్మములు మనమే వర్ణన చేస్తున్నాం. ఆయన పుట్టాడు, పుట్టి పనులు చేశాడు. ఆ పనులే ఆయన అనుకుంటున్న పనులు కాదు. పనులు చేయడానికి సరదాగా అవతరించినట్టు కనపడతాడు, కానీ దానికి పనికి ఆయనకి సంబంధం లా. ఆయన పెళ్లి చేస్తున్నాడు, కానీ పెళ్లితో సంబంధం లా. గోపికలతో చెట్టా పట్టాలు అడుగు తిరిగాడు చక్కగా బృందావనంలో. ఏ ఆటలతో సంబంధం లా. ఆయన తిన్నట్టు కనపడతాడు, కానీ తినడు. పడుకున్నట్టు కనపడతాడు, కానీ పడుకోడు. ఈ రూపాలతో ఉంటాడు, రూపాలతో సంబంధం ఉండదు. పాపాలతో సంబంధం లా, ఎవరితో ఏ సంబంధం లేదు. అందువల్లే అన్నీ ఆయనే, మళ్ళీ ఆయన ఏమీ కాదు అంటారు. అటువంటి మహానుభావుణ్ణి ఈ గుణరూప కర్మములలో బంధించి కేవలం గుణములతో మాత్రమే వర్తిస్తున్నారు, వర్తించేలా చేస్తున్నారు, వర్ణిస్తున్నారు కవులు. ఇది కవుల లక్షణం. కృష్ణుడు అంటే ఇంకే ఇంకేం లేదని చెప్పేస్తున్నారట. కానీ కృష్ణుడు అది కాదు, వీటికి అతీతుడు ఆయన. అందుకే ఏమంటున్నారు, కవులు ఉదార పదంబుల జన్మ కర్మములు వినుతులు చేయుతుండగురు, కానీ వేద రహస్యములందు ఎందు చూచిన మరిలేవు జీవునకు చెప్పిన కైబడి జన్మ కర్మములు. మనకి చెప్పినట్టు ఈ జన్మలు, ఈ కర్మములు, ఈ బంధాలు, ఈ తిళ్ళు, ఈ గొడవలు ఇవేవి ఆయనకి లేవు. ఆయన జన్మ కర్మాతీతుడు. అన్నిటికీ అతీతంగా తామరాకు మీద నీటి పుట్టిలో ఉంటాడు. తామరాకు నీటిలోనే పుట్టిందిగా, మళ్ళీ ఈ నీరు దాని మీద పోయండి అంటుకోదు. అలాగే సంసారంలో ఉంటాడు ఆయన, కానీ సంసార బంధం అంటుకోకుండా ఉంటాడు. అటువంటి కృష్ణుడి వెంటనే మనస్సులో పెట్టుకున్నాడు. ఆ సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నాడు వేదవ్యాసుడు. అద్భుతమైన భాగవతం అనే మరొక నవ్య దివ్య రసామృత వేదం అందించాడు లోకానికి. అవనీ చక్రములోన ఏ పురుషుడే యామ్రాజముల్ వెన్న మాధవుపై
సర్వ శరణ్యుపై భవములను తప్పింపగాదాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమంకరంబైన భాగవతామ్నాయము బాదరాయడు తా కల్పించే నేర్పొప్పగలు.
భూమండలంలో మానవులకు ఒక్కటే దిక్కు, ఇంకేది దిక్కు కాదు. ఆ ఒక్కే వేదం, సమస్త వేదాలు అనవసరం. 1000 వేదాలు చదవడం అనవసరం. మనకి మోక్షం ఆ వేదాల వల్ల రాదు, వ్యాపారాల వల్ల రాదు, సంపదల వల్ల రాదు, ఇంకా ఏ కోరికల వల్ల రాదు. ఈ భూమండలంలో మానవుణ్ణి ఆక్షణమే తరింపచేసేది, నవ్యానందమిచ్చేది, నిజమైన ఆనందమిచ్చేది, తరగని ఆనందమిచ్చేది, వన్య తరగని వజ్రాల వంటిది మహానిధానము ఒకటే అమ్నాయం. ఆ అమ్నాయమే భాగవతమనే వేదం అన్నారు. ఆ అమ్నాయం వింటే మాధవుని మీద భక్తి కలుగుతుంది. ఆ మాధవుని అని అండంలోనే ఉంది అసలు పోతన గారి గొప్పతనం. మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీ భర్త. లక్ష్మీ భర్త అంటే ఏంటండి, మళ్ళీ లౌకిక వద్దంటూ లక్ష్మీ భర్త అంటే ఏంటినా, ఇది ఏం మురలేదా అనుకోక్కర్లా. మనకి అక్కడే ఉండాలి మరి గొప్పతనం. మనకు అన్ని లక్ష్మీలు ఉన్నాయి. శుద్ధ లక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మిశ్చ ప్రసన్నామవసర వద. అమ్మవారు లక్ష్మీదేవి చాలా రకాలుగా ఉంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, అది సరస్వతి అంటే విద్యాలక్ష్మి. ఇన్ని లక్ష్ములు, ఇందులో కొన్ని రూపాలతో డబ్బిస్తోంది, కొన్ని రూపములతో గృహములు ఇస్తోంది, కొన్ని రూపములతో మానసిక శుద్ధత ఇస్తుంది. ముందు ఆవిడ శుద్ధలక్ష్మి అంటే ముందు మనస్సులో ఎవడి మీద రాగం ద్వేషం ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు, కుతంత్రాలు ఉండకూడదు, కుట్రలు ఉండకూడదు. పవిత్రంగా ఏ వ్యక్తిని చూసినా మంచి ఉంటే తీసుకుందాం, చెడ్డ ఉంటే అవతల పారేద్దాం. అసలు చెడ్డ ఎవడు చేయనివాడు ఎవడున్నాడు ఈ సృష్టిలో? అసలు దోష ప్రకరణం ఎందుకు ఈ సృష్టిలో? దోషం లేనివాడు ఎవడుంటాడో మనం అని చెప్పుకున్నట్టుగా మహానుభావుల్లో కూడా దోషం ఉండదు. చదువు మనకెందుకు, అందులో గొప్పతనమే మనకు కావాలి. అది ఉంటే తెలుసుకోవడానికి అనుకోవడం అంతే మనం. అహల్యకే శాప విముక్తి లేదు, ఇంద్రుడికి శాప విముక్తులు లేవు. మహాభయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు ఎందరో లేదు, వాళ్ళందరికీ విముక్తి లేదు. ఎప్పుడు ఒకప్పుడు ఉంటుందన్నమాట. భయంకర బ్రహ్మరాక్షసులకే శాప విముక్తి ఉంది. భాగవతంలో బ్రహ్మరాక్షసుల గురించి ఎన్ని ప్రసక్తులు వచ్చాయి. ఎవడు బాగా డబ్బు తినేసి పిల్లల్ని ఏడిపించేస్తాడో, పిల్లల దగ్గర చదువు చెప్పడానికి డబ్బు గుంజి 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 వాళ్ళకి నానా పాపాలు చేస్తాడో, మూట కడతాడో, వాడికి బ్రహ్మరాక్షస లక్షణం వస్తుంది. ఆ బ్రహ్మరాక్షసులు చాలా ప్రమాదకారులు వాళ్ళు. అటువంటి దిక్కుమాలిన బ్రహ్మరాక్షసులకు కూడా ఎప్పుడొకప్పుడు ఏమో కొంతకాలం పోతే వాళ్ళకు కూడా విముక్తి రావచ్చు, చెప్పలేము. అలాంటి బ్రహ్మరాక్షసులు కూడా అప్పుడప్పుడు పురాణాలు చెప్పి బాగుపడుతూ ఉంటారని మనకి ఆముక్త మల్యదలో చెప్తారు. ఆముక్త మల్యదలో బ్రహ్మరాక్షసులు చేయడవాడు మాలదాస కథలో, అలాగే మరో బ్రహ్మరాక్షసుడు వాడు ఎవడో ఉన్నట్టు పైశాచికి వాడు చెప్పాట, చెప్పాక వాడి పాపం పోయి బ్రహ్మరాక్షసుడు కాస్తా మళ్ళీ మామూలు వాడు అయ్యారు. దిక్కుమాలిన రాక్షసులు కూడా పురాణాలు చెప్పేస్తారు ఒక్కొక్కప్పుడు. అదో గొడవ, ఓ పక్కన పెడదాం మనం. మొత్తం మీద అటువంటి భయంకరమైన వాళ్ళకు కూడా శాప విముక్తి ఉంటే, ఇక మామూలు మానవుడు నిజమైన శ్రద్ధాశక్తులతో మనబట్టి వాడు నిష్కల్మష హృదయులమై వింటే వాడు తరించకుండా ఉంటాడా? అటువంటి వాడికి శుద్ధత్వం ఇస్తుంది. శుద్ధత్వం ద్వారా వాడిని ప్రసిద్ధుణ్ణి చేస్తుంది, అప్పుడు మోక్షం ఇస్తుంది. ఏ రకంగా అయినా శుద్ధత్వం ఇచ్చేది లక్ష్మే, ధనమిచ్చేది లక్ష్మే, అన్నీ ఇచ్చేది ఆవిడే, చెట్టు చివరికి మోక్షం కూడా ఇచ్చేది ఆవిడే. అటువంటి మోక్షలక్ష్మి స్వరూపిణి భర్త కనుక మాధవుపై సర్వలోక శరణ్యుడు ఆయన, సర్వశరణ్యుడు. వాడికి వీడికేనే తేడా లేకుండా ఎవరికైనా ఒక్కసారి భక్తితో శ్రద్ధతో వినయంతో నమస్కరించినంత మాత్రం చేతనే వరాలు ఇస్తాడు. ఆయనకి రాగద్వేషాలు లేవు కనుక అలా సర్వశరణ్యుడైన వాడి మీద మనకి భక్తిని కల్పిస్తుందట. మాధవుపై సర్వశరణ్యుపై భవములను తప్పింపగాదాలు భక్తి విశేషం. పైగా వాడి మీద మనకి ఎందుకు భక్తి పుట్టాలి అంటే భవములను తప్పింపగాదాలు, పుట్టుకలు తప్పిస్తాడు వాడు ఒక్కడే. స్వామి విశేషంబు జనించడంలో ఆయన మీద మనకి భక్తి పుడుతుంది. ఆ భక్తి మామూలు భక్తి కాదు. సంసార బంధములను తప్పింపజేసి మోక్షం ఇవ్వడానికి పనికొచ్చే భక్తి అన్నమాట. అలాంటి భక్తిని ఇచ్చేటటువంటి పుస్తకం ఏమిటి? భాగవతం. అది ఎటువంటి పుస్తకం? భువనక్షేమంకరం, సమస్త భువనములకు బ్రహ్మాండములకు క్షేమం చేకూరుస్తుందిట. అటువంటి భాగవతామ్నాయము బాదరాయణుడు కల్పించే నేర్పొప్పగం. అటువంటి భాగవతం అనే పవిత్ర వేదం, అద్భుతమైన వేదం, బాలరాయణ మహర్షి, వేదవ్యాస మహర్షి తన నేర్పంతా ఉపయోగించి భక్తితో కూడిన పాండిత్య రసౌచిత్యంతో రాశాడు. అక్కడ నేర్పు అంటే అన్నమాట ఎన్ని రకాల కౌశల్యము కావాలో, ఎన్ని రకాలైన స్కిల్స్ కావాలో అటువంటి కుశలత్వములన్నీ చొప్పించి రాశాడు. ఆ కాలంలో నియమనిష్టలతో ఉన్నాడు, భక్తితో ఉన్నాడు. ఇలా పూర్తిగా భాగవతం రాశాక ఇప్పుడు ఈ భాగవతం ఎవరికి ఇవ్వాలి? ఒక అర్హుడికి ఇవ్వాలిగా. మరి రాయడం ఒక ఎత్తు, దాన్ని ఇతరులకు చెప్పాలి. ఎప్పుడు రాసిన తర్వాత చెప్పాలి అంటే ఆ వినేవాడిలో కూడా అర్హత కలిగి ఉండాలి. ఎదురుగుండా కూర్చుని పౌరాణికుడిని తిట్టుకుంటూ వినేవాడికి ఇవ్వకూడదు, వాడికి భక్తితో ఉండాలి. నా శిష్యాయ సఖాయ చ, శిష్యుడు కానివాడికి, మొండివాడికి, అసత్యాలు ఆడేవాడికి, నమ్మకం లేనివాడికి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని కదా నేను. అందుకని భక్తి శ్రద్ధలు ఉన్న వారికి ఇవ్వాలి కనుక, వినయంతో ఉండే వాళ్ళకి ఇవ్వాలి కనుక, అటువంటి వినయం కలిగిన, భక్తి శ్రద్ధలు కలిగిన పూజ్యుడు ఎవడై ఉంటాడు అని బాగా ఆలోచించాడు. ఆయనకి మొట్టమొదటి శిష్యుడు దొరికాడు అటువంటి వాడు, ఆయనే సుఖయోగేంద్రుడు. మనం చెప్పుకున్నాగా మహానుభావుడు ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాడు? అవధూత. ఆ సుకుణ్ణి మొట్టమొదట పిలిపించి ఈ కథ ఇచ్చాడు. అది కూడా చాలా చమత్కారం. భాగవతం సుకుడికి చెప్పడానికి ముందు చాలా కష్టపడవలసి వచ్చింది. ఆయన సుకుడు అన్నీ విడిచిపెట్టి అదృశ్యం అయిపోయాడని చెప్పుకున్నాను నేను. వాడు ఎలా వస్తాడు ఇక్కడికి మళ్ళీ? వాడికి ఎలా కూర్చోబెట్టి పాఠం చెప్పడం? పాఠం మీరంటే ఎదురుగుండా ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు నా ఎత్తున పెట్టి మొత్తం మీద ఎవరో ఒకరిని పెట్టు, ఆయన పద్యాలు చెప్పించి చెప్పించి చెప్పగలుగుతున్నారు. కానీ ఆయన అసలు కనపడ్డ ముందు చెబుదామండి. అప్పుడు ఒక టెక్నిక్ చేశాడు ఆయన. ఏ హిమాలయ పర్వత శ్రేణులలో సుకుడు అదృశ్యం అయిపోయాడో అక్కడికి నలుగురు శిష్యుల్ని పంపెట్టాడు. ఆ నలుగురు శిష్యులు అక్కడికి వెళ్ళిపోయి భాగవతం దశమస్కంధంలో బ్రహ్మ కృష్ణుణ్ణి పరీక్షించిన తర్వాత చేసిన స్తోత్రం ఉంది. వండర్ఫుల్ స్తోత్రం అది, బ్రహ్మస్తుతి అన్నమాట. ఆ స్థుతిలో ఉన్న శ్లోకాలు ఒక నాలుగు చదివేసి రెండు అన్నాడంతే. నౌమీడ్యతే భ్రమపుషే తడిదంబరాయ గుంజావతం సపతి చల్ల సన్ముఖాయ వన్యస్రజేక బళ్ళలేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. ఈ శ్లోకాలు వరసగా మనం దశమస్కంధంలో చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకుంటే వాళ్ళు అప్పుడు ఏకంగా ఈ నాలుగు శ్లోకాలు చదివారు. అంటే చాలా ఉన్నాయి, అందులో మొదటి నాలుగు చదివారు వాళ్ళు. చదవగానే అదృశ్య రూపంలో అంతటా చెలుస్తున్న అవధూత రూపంలో ఉండే మహానుభవుడు దిగంబరుడు సుకుడు ఒక్క సంవత్సరం అటు ఇటులో 16 ఓన షోడశ వర్ష ప్రమాణుండు అన్నారు. ఓన అంటే తక్కువ, కొంచెం తక్కువగా 16 వయస్సుతో ఉంటాడు ఆయన. అందుకే ఏకోన వింశతి ఏక ఓన అంటే ఒకటి తక్కువగా, వింశతి 20, ఒకటి తక్కువ 20 అంటే 19. 19 సంస్కృతంలో ఏకోన వింశతి అన్నలో రాసినది. ఓన అంటే కొంచెం తక్కువ అన్నమాట, కొంచెం తక్కువగా 16 ఉన్నాయి కదా. పోనీ 16 ఉన్నాయి కదా అని నేను మేసం చేసే ఉన్నాయంటే ఏమీ లేదు. ఆయన విచిత్రం, ప్రకృతి సౌందర్యంతో ఉంటాడు దిగంబరుడు. అటువంటి మహానుభావుడు జటాతోటధారి, అన్నిటికీ అతీతుడు, ఇంద్రియాతీతుడైన పరమ పూజ్యుడు, అవధూత వర్యుడు సుకుడు ప్రత్యక్షమైపోయాడు. ఈ శ్లోకాల్లో ఉంది గొప్పతనం. అవధూతని కూడా ఈ శ్లోకాలు ఆకర్షించాయంటే మీరు ఆలోచించండి భాగవతం ఎంత గొప్పదో. కోరికలు లేవాడు, మోక్షం మీద కూడా కోరిక లేదు. కనీసం ఏమి అక్కర్లేదు అనుకున్నవాడు కూడా ఈ శ్లోకం అనగానే ఆకర్షింపబడి వెంటనే అక్కడ ప్రత్యక్షమై, మిత్రులారా, మహాత్ములారా, వ్యాస శిష్యులారా, ఎక్కడి ఈ శ్లోకాలు అన్నాడు. అబ్బో చాలా గొప్ప శ్లోకాలు అన్నారు. అది తెలుసు కాబట్టి ప్రత్యక్షమయ్యానే బాబు ఊరించకండి ఎక్కడిని అన్నాడే. నీకు తెలియదా? తెలియదయ్యా,
ఈ మధ్యనే నువ్వు బాడీ విడిచిపెట్టాక మీ డాడీ గారు హిమాలయాల్లో కూర్చుని కొద్ది రోజుల పాటు వారం రోజులు సరిగ్గా సత్తాను భాగవతం అని కొత్త పురాణం రాశారు. ఎంత బాగున్నాయో శ్లోకాలు, నీకు నచ్చాయా అంటే నచ్చాయి కాబట్టి రూపంతో వచ్చాను నేను, నచ్చాను. ఈ శ్లోకాలు ఎన్నుంటాయి ఇంకా నాకు ఇవ్వచ్చు కదా అంటే మాకు అర్హత లేదు ఇవ్వడానికి, మీ నాన్నగారు నాలుగే నేర్పారు. అబ్బో ఇలాంటి మధురమైన శ్లోకాలతో కృష్ణుడి కథలు 18,000 శ్లోకాలు రాశాడు ఆయన భాగవతం. నీకు ఇంకా వినాలని ఉందా అంటే ఆశగా ఉందన్నట్ట. ఆశగా ఉంటే మీ నాన్నగారి దగ్గరికి రా, 7 రోజులు కూర్చున్నావు ఆయన ఎదురుకుండా, ఆయన నీకు ఈ పురాణం అంతా చెప్పేస్తారు అన్నట్ట ఆ శిష్యుడు. ఇంకేముంది, ఆకర్షింపబడ్డాడు. వెంటనే ఆవు వెంట పడే దూడలా వచ్చేసాడు ఆయన. గోవు వెంట తగులు కోడె భంగి, ఆవు వెనక చిన్న దూడ అబ్బా అంబాని వచ్చేది, వచ్చి దేవి వెనక అతను మహాలక్ష్మి లాగా, మహాలక్ష్మి వెనక ఇంకొక చూడటం దేవదేవి గారు పార్వతే పార్వతి పాపం చుక్కు చుక్కు అని పొదుగు దగ్గర చేరి పాలు తాగినట్టుగా ఈ శుకుడు వీళ్ళ వెంట కూడా వచ్చేసాడు. అందుకే ఇక్కడ ఒక తమాషా చెప్పాడు గర్గం గర్గుల వారు. నలుగురు శిష్యులు ఎలా ఉన్నారంటే 4 స్థనములు ఉంటాయి ఆవుకు చూసారా పాలు పెట్టడానికి, ఆ 4 స్థనాల్లో 4 శిష్యులు ఉంటే ఆ స్థనాల దగ్గర పాలు తాగడానికి వచ్చే దూడలో వచ్చి పెట్టాడు కూడా. ఇలాంటి భావన ఎవరు రాస్తారండి, ఎంత అద్భుతం ఎంత మాధుర్యం. 4 స్థనములట అవి పితుక్కుని పాలు తాగడానికి అన్నట్టుగా దూడలక అంటూ వచ్చేసేట. అసలు వీళ్ళేమో కేవలం పొదుగే, ఆవెక్కడుంది మూలగరాటువంటి వ్యాసుకు వెళ్ళి ఆ వ్యాసుడు పొదుగు వీళ్ళైతే పొదుగు వరకు దూడ వాళ్ళట ఒరిజినల్ అవు ఈయనమాట వ్యాసుడు. ఆయన దగ్గరికి వచ్చేసాడు. నాయన కుమార వచ్చామని కౌగిలించుకుంటే మళ్ళీ భవబంధాలు లేవు. గురుదేవ మహాత్మ సంసార బంధంలోకి రావాలని కాదు, సంసార బంధ విముక్తుల్ని చేయడానికి మీరు ఒక ఆమ్రాయం రాశారే ఆ భాగవతాన్ని నాకు చెప్పకూడదా అందుకు వచ్చానంటే అప్పుడు కూర్చోబెట్టి ఈ వంకతో 7 రోజులు మళ్ళీ కొడుకు చూసుకోవచ్చు రాసేది. 7 రోజులు కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం చక్కగా హాయిగా పురాణం చెప్పేశాడు. 7 రోజులు విన్నాడు. మొట్టమొదటి శ్రోత శుకుడు. ఆ శుకుడు ఆ కథ విన్నాక నెక్స్ట్ శుకుడి ద్వారా పరీక్షిత్ విన్నాడు, తర్వాత వ్యాసుడి ద్వారా మళ్ళీ సూత మహర్షి విన్నాడు, ఇక లోకంలో అందరికీ వచ్చింది. ఇప్పుడు నా ద్వారా మీరు కూడా ఎక్కువ రోజుల పాటు వింటున్నారు, నాకు ఈ యోగం పట్టింది, నేను కూడా శుకుడిని అయిపోయా. అఫ్కోర్స్ పంచి కట్టుకున్న శుకుడిని ఈ ప్రపంచంలో ఉన్నాను కనుక అనమాట. ఇంట్లో కూర్చుని చీలాసవ స్రవంతి సీరియల్ చూస్తే అర్థం రాదు, మళ్ళీ మంచం మీద పడుకుంటే కథ అంతా ఎంతో చెప్పాలి, ఎంతో కొంత మన శక్తిని బట్టి చెప్పాలి, అందరూ పద్యాలు చదవలేకపోవచ్చు కదా. ఇప్పుడు సుఖయోగేంద్రుడికి ఒక గొప్ప శ్రోత కావాలి. ఆ శ్రోత ఎలాంటి వాడు ఉండాలి? భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్, భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగింటిని పెంచుకునేవాడు, అది ఆశించేవాడు అటువంటి శిష్యుడు కావాలి. ఒక తమాషా జరిగింది, ఆయనకి దొరికాడు అలాంటి శిష్యుడు. ఎవరు ఆ శిష్యుడు? మహాభారత యుద్ధం అంతా కూడా పూర్తయిపోయింది. 18 రోజులు యుద్ధంలో 18వ రోజు మధ్యాహ్నంతో యుద్ధం పూర్తయిపోయింది. అమ్మయ్య ఇక విజయం పొందేశాం అనుకున్నారు వీళ్ళు. తీరా చూస్తే ఒక్కడు మాత్రం తప్పించుకుపోయాడు. ఎవడు వాడు? యుద్ధంలో జనమందరూ చచ్చిపోతూ ఉంటే ఇంతమందిని చంపేసి దుర్మార్గుడు దుర్యోధన మాత్రం పారిపోయాడు కాదగుచ్చుకుని. పల్ల పల్లని మూకలో కాళ్ళు ఒక గుర్రం బుడిగి నీ కొడుకు గదా కలిత బుదుందై, ఒక్కడు తొలగి చనియే ఏమి చెప్పుదు గురునాథ. తిక్కన గారు శల్య పర్వంలో ఆశ్వాసం చిమ్మని రాశాడు ఈ పద్యం. యుద్ధంలో అందరూ చచ్చిపోతున్నారు, 4 5 గురు ఇంక మిగిలేదు, 4 5 గురిని కూడా అర్జునుడు చంపేస్తున్నాడు, అందుకని పలచ పలచగా ఉన్న మూకలో ఉంటే నేను దొరికి చచ్చిపోతానని ఆ పల్ల పల్లని మూకలో ఒకరో 4 రో మిగిలిన మూకలో కాలు నిలువక, ఇక కాలు నిలవరా భయపడిపోయాడు. బాబోయ్ ప్రాణగండం వచ్చింది అనుకున్నాడు. గుర్రం దిగిపోయాట, అప్పటిదాకా గుర్రం మీద వచ్చి యుద్ధం చేస్తున్న దుర్యోధనుడు నీ కొడుకు నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు అన్నాడే గదా కలిస భుజుండై, గదను భుజం మీద పెట్టుకున్నాడు. ఒక్కడు తొలగి తనియే, ఇంకా రక్షకుడు లేడు, సింగిల్ మ్యాన్ అయిపోయాడు వాడు. ఏమి చెప్పుదు గురునాథ, ఒక్కడు పారిపోయాడు, ఏం చెప్పంటావు గురునాథ. తిక్కన గారు పద్యాలు రాయడానికి ఒకటి పెట్టుకున్నాడు రాసి పెట్టడానికి, వాడి పేరు గురునాథుడు. ఇక్కడ వరకు తొలగి చదియే అని చెప్పాక ఏం చెప్పాలో తిక్కన గారికి రావట్లే అసలు నోట్లోంచి పద్యం. అందుకని బుర్ర కొక్కుంటూ ఏమి చెప్పుదు గురునాథ అన్నట్ట. రాసేవాడి పేరు గురునాథుడు కదా, గురునాథ ఏం చెప్పాలో తోచట్లేదు అన్నట్టు. వాడు అది కూడా పద్యం వరకు రచించాడు, కరెక్ట్గా పద్యం అయిపోయింది అది. ఆ ఏమి చెప్పుదు అన్నంలో దుమ్మనేది ఎదురు పడిపోయింది. అక్కడ విడదీస్తే అంటే సరళాదేశాన్ని తీసేస్తే కురునాథ ఓ కౌరవరాజా ధృతరాష్ట్ర కనిపితే గురునాథ. ఎంత అద్భుతం అండి కథ. అసలు మహాకవులు కాబట్టి వాడు ఏం చెప్పేది కవిత్వం, ఏం చెప్పేది వ్యాఖ్యానం అన్నమాట. అది సరస్వతి ప్రసన్నం అంటే వాళ్ళు కవులు అంటే ఇంట్లో గుర్తుని ఆయన రాసి కాఫీ తాగి మధ్యలో బాలేదని కొట్టేసి ఎందుకు ఇది ఎత్తెప్పిందా త్రాసపడిందా అని ఎన్ని కట్టలు కాగితాలు రాస్తే మాత్రం కవిత్వం వస్తుంది. తనంత తాను వలచి రావలయు గాని వనిత కవితయు వలచి రావలే గాని. పాండురంగ మహాత్మలో సినిమా ఉంది కదా, పాండురంగ వచ్చి కదా భక్త తుకారావు సినిమా, ఆ భక్త తుకారావు సినిమాలో ఓహో వాడు వచ్చి నాగభూషణ అనమాట పాత్ర, వాడు డింగ డింగ డింగని పద్యం చెబుతూ ఉంటే అప్పుడు తుకారావు అంటాడు పిచ్చాడా వనిత కవిత్వం తనంత తాను వలవాలి, వచ్చి మన మీద పడాలి, అంతేకాని మనం గెలుచుకుంటే రా అంటే పద్యం వస్తుందా, రాని పద్యం రాదు చివరి ఎదుగు ఎదురకుండా పోతాం అని చెప్పాడు. వాటిని భగవంతుడు ఇవ్వాలి, ఒట్టి సాధన వల్ల కొంతవరకు అది రహస్యం అది. ఇప్పుడు వాడు గమన భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, కురుక్షేత్రంలో ద్వైపాయనము అని ఒక మడుగు ఉంది, ఆ మడుగులోకి వెళ్ళిపోయి వాడికి జలస్తంభన విద్యొచ్చు, అందులో గద పుచ్చుకుని కిందకి వెళ్ళిపోయి పద్మాసనం వేసుకొచ్చుని తన మంత్రశక్తితో మడుగు ఎండగట్టేసినట్టుగా కట్టేశాడు. నిజానికి నీరు ఉంటుంది, ఆ నీరు రాయిలా పిలుసుకుపోతుంది, అందులో కాలు పెడితే దిగలేడు లోపలికి. అర్థమైనందుకు నీళ్లు ఒక ఐస్ గట్లా కట్టేస్తుంది అనమాట, అది వాడికి జలస్తంభన విద్య అంటే. అంతేకాదు వీడు ముక్కు మిగుసుకోవడం కాదు, మంత్రంతో నీరు స్తంభిస్తుంది, అడుగున నేల మీద ఉన్నట్టు వాడు ఉండగలడు, వాడి దగ్గర అటువంటి మంత్రశక్తులు ఉన్నాయి, ఆ మంత్రశక్తులతో స్తంభించేశాడు. ఈలోపు పాండవులు విజయం పొందేమని చూస్తే అందరూ పోయారు, కానీ కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామ ఈ ముగ్గురు ముందే యుద్ధంలో తప్పుకున్నారు, వాళ్ళని మనం ఎలా చంపలేం, వాళ్ళు కూడా చిరంజీవులు లాంటి వాడు. ఇక ఇంకొక్కడున్నాడు అసలు, వాడు దుర్యోధనుడే, వాడిని నువ్వు పట్టించుకోలేదు భీమసేన అన్నాడు మన కృష్ణుడు సైకిడి. కృష్ణుడు చెప్పకపోతే తెలియదు వాడికి, ఆడవాళ్ళు చచ్చిపోయాడు ఉంటారు వాడు. అదే వాడున్నాడా, ఎక్కడికి పోయాడో గతకండా పంపేట భీముడు అందరినీ, ఎక్కడికైనా వాడు దొరకట్లా. ఈలోపు భీముడికి మంచి ఆకలి, మెట్ట మధ్యాహ్నం కూడా బాగా తినాలి కదా, ఇంతవరకు శాఖాహారంతో గడిపాడు యుద్ధంలోకి వచ్చేదాకా, యుద్ధం పూర్తయ్యాక శాఖాహారం విడిచిపెట్టేస్తున్నాను మంచి మాంసాహారం పట్టకుండా అడవికి వెళ్ళి బోయవాడిని పంపాడు, బోయవాడిని అడవికి వెళ్ళి వేటాడి రకరకాల జింకలు ఏవో అడవి పందులు మోసుకొచ్చేస్తారట, ఎన్ని మాంసం భారాలు భారాలు గొట్ల గొట్లను మోసుకొచ్చేస్తున్నారు వాడి శరీరాలు, అవన్నీ వాడు వండి పెట్టాలి. ఇప్పుడు మసాలా వేసి గిరగర తిప్పేయాలి. ఇంతలో వస్తున్న వాళ్ళకి ఓ తమాషా జరిగింది, ఈ మడుగు దగ్గరకు వచ్చినటువంటి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ నీళ్ళల్లో ఉన్న దుర్యోధనుడు అక్కడ ఉన్నాడని తెలుసు కనుక బయట నుంచే మహారాజా ఏమిటయ్యా దిక్కుమాలిన నీటిలో దాక్కోవడం, ఇంకా మేము బతికే ఉన్నాం, మాతో పాటు మళ్ళీరా పాండవులు చంపేద్దాం అంటూ ఉంటే మీరు అలసిపోయారు, మీ గొంతు పట్టే తెలుస్తోంది, అయినా మీ ముగ్గురిని నిమిషంలో చంపగలిగే శక్తి అర్జునుడు ఒక్కడికి ఉన్నది చాలు, ఈ సమయంలో అలసిపోయాను నేను కూడా, ఒళ్ళంతా గాయాలు, ఇప్పుడు భీముడు నన్ను చావగొట్టగలడు, ఎందుకు వచ్చింది ప్రస్తుతానికి పారిపోదాం, అయినా పారిపోయి ఎక్కడో చోట బతకాలి కష్టం వచ్చేటప్పుడు, మూర్ఖత్వంతో యుద్ధానికి వెళ్ళకూడదు, కొన్నేళ్ళు అడవులో ఎక్కడో రహస్యంగా దాక్కుని మంచి బలం మళ్ళీ సైన్యం సంపాదించి అప్పుడు వాళ్ళు అంతం చూద్దాం అన్నట్ట. ఇది ఇంతమందిని చంపి వీడు ఒక్కడు మాత్రం దాక్కుంటున్నాడు, దుర్యోధనుడు నైజ్యం ఏమిటో అర్థమైంది ఇప్పుడు మీకు. ఈ పాత్రని మనం పెద్ద హైలైట్ చేసుకుని చెబుతున్నాం మనం, అంతా చచ్చిపోతే పోయినాడు పోయారు మనకేం లే, నేను చెప్పినట్టు అబద్ధం ఉంటే భారతం వెళ్ళి చూసుకొని ఇంటికి వెళ్ళాక, అసలు చసలు భారతం నేను చెబుతా, కల్పిత భారతాలు కాదు కథలు సినిమా కథలు కాదు, సుస్పష్టంగా వాడు పోయిన వాళ్ళ గురించి మనకెందుకు, మనం బతికాం, మనం హాయిగా బతుకుతాం, మనం రేపు పొద్దున మళ్ళీ కొంతకాలం జనాన్ని పోగేద్దాం, అప్పుడు చూద్దాం వాళ్ళంతా ఎవడు పోతేనే ఉన్నాడు. ఈ మాటలు పోయి వాళ్ళు విన్నారు, మాంసం మోసుకొస్తున్న వాళ్ళు. ఒరే మనం భీముడికి చెబితే డబ్బులు ఇస్తాడు రా అన్నట్ట. అయితే పరిగెత్తుకు వెళ్ళాలంటే ఈ మాంసం బరువు ఎక్కువ, మాంసం తర్వాత చూద్దాం అని ఆ భారం అక్కడ పారేసి పరుగు పరుగులు భీముడికి ఈ విషయం చెప్పారు. భీముడు తన వాళ్ళకి చెప్పాడు. మళ్ళీ వాళ్ళంతా కలిసి ఆ మడుగు దగ్గరకు వచ్చారు. ఈ వస్తున్న వాళ్ళని చూసి కృపాచార్యులు తప్పుకుని పారిపోయారు వాళ్ళు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇక్కడికి వచ్చి ధర్మరాజు వెనకిచ్చేసాడండి ఆ పూట దుర్యోధనాన్ని. ఎరా ఇంతమందిని చంపి నువ్వు మాత్రం దాక్కుని ఎప్పుడో 10-12 ఏళ్ల దాకా ఆగి అప్పుడు మళ్ళీ జనాన్ని పోగేసి వస్తావా? ఇది నీచత్వం కాక ఇంకేమున్నది? నిన్ను నమ్ముకున్న కర్ణాదుల ప్రాణం తీసేసావా? ఇక్కడ శల్యుడు ఒక మాట చెప్పాడు నీకు తెచ్చే ముందు. ఏమన్నా తెలిసిన దుర్యోధన, నీ బుద్ధి నాకు తెలుసు, అయినా నీకు సాయం చేస్తున్నాను. ఎంతమందిని చంతు నువ్వేం బాగుకుంటావు, అయినా నీకు బుద్ధి లేదు, నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు పారిపోవడానికి వెనక్కి చూస్తూనే ఉన్నాడండి. చచ్చిపోయే ముందు కర్ణుడు చచ్చిపోయినప్పుడు శల్యుడు దుర్యోధనుడితో, దుర్యోధనుడి బుద్ధి వాళ్ళకి తెలుసు, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఏమన్నాడో తెలుసా? ధరణీ చక్రము నీవయ్యేటకు ఉత్సాహంబు వాటిల్చి పోరివి ప్రాణంబులడాపమింబడిరి వీరిని చూడుమంతు తురంగరకేబంబులు చుట్టుకూలి వికటాకారంబులై యొప్పి రణోర్వింబడి ఉన్న భూపతుల చూపెం చూపి ఆరాధుతోన్. ఇదిగో చూసావా, ఈ భూమండలం నీ ఒక్కడి ఏలాలని, నువ్వు ఒక్కడి ఏలాలని, నీకోసం ఏ సంబంధం లేని వీళ్ళు, ఈ కర్ణుడు, ఈ పక్కన ఉన్న ఈ దుశ్శాసనుడు అంటే కొంచెం తమ్ముడు కనీసం, మిగతా వాళ్ళకి ఏం సంబంధం అయ్యా? ఈ రాజాధిరాజులు నీ కోసం పోరాడి చచ్చారు. ఇదిగో ఏనుగులు, ఇదిగో రథాలు, ఇదిగో గుర్రాలు, ఈ మధ్యలో పడి ఉన్నాయి వీళ్ళ శవాలు. ఎంతమందిని చూడు, ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకో. పాండవులకి రాజ్యం ఇస్తే ఈ కొంతమంది మిగులుతారు, లేదా నువ్వు పారిపోక తప్పదు, నీ సంగతి తెలుసు, మమ్మల్ని బలిపెడతావు నువ్వు తప్పించుకుంటావని అని చెప్పాడు. అయినా వాడు వల్ల చివరికి ఇప్పుడు ఏమన్నారు? ఏకాదశాక్షౌహిణీసుడై పెంపున పొంపిరి పోవునప్పుడమిరేడు వెనుక ఒక్కడు తనలేక ఏకాకి అయిపోయి 11 క్షౌహిణీల సైన్యం తనని సేవిస్తూ ఉండగా యుద్ధరంగంలో ఉద్దండ గదాదండాన్ని భుజాదండం మీద ధరించిన దుర్యోధనుడు ఇవాళ వెంట ఒక్కడు లేక ఆ రణభూమిలో పారిపోయి తలదాచుకున్నాడు. అందుకని బుద్ధుందా లేదా తెగ తిట్టాడు. బాగా తిట్లని మనకి తిట్టాడు, ఎందుకంటే భాగవత కథ ముఖ్యం కానీ మిగతా దక్కర్లేదు కనుక కృప్తంగా చెబుతున్నాడు. వాడు చివరికి తట్టుకోలేక చీచీ కుక్క అని తిట్టుకోవడం తిట్టు ఉంటే యుద్ధరంగంలో నీటిలోంచి బయటకు వచ్చేసాడు. ఆ వచ్చి నీళ్ళలోంచి దూకుతూ ఉంటే ఎలా ఉన్నాడో చెప్పారు. వాడు ఒక పూచిన కొండ మోదుగ చెట్టుతో సమానంగా ఉన్న కొండలా ఉన్నట్టు వాడు. వాడి శరీరంలో గాయాలు ఉన్నాయి, గాయాల నుంచి రక్తం ఉంది వస్తుంది. ఆ రక్తం ఎలా ఉంది అంటే కొండలో నుంచి బయటకు వస్తున్న ధాతువులు, కొన్ని ధాతువులు ఎర్రగా కొన్ని నల్లగా ఉంటాయి అవి. ఈ నీళ్ళలోంచి రావడం, నీరు కూడా పైనుంచి జలంలోంచి కారిపోతుంది, తక్కువ జుట్లేండి, ఆ జుట్లోంచి కారుతుంది. అవి సెలయేళ్ళు, పెద్ద గద ఉంది, ఆ గద శిఖరం, కొండ శిఖరం, అలా కొండలాంటి ఆకారంతో దూకాడు బయటికి. అప్పుడు భీముడు అన్నాడు, నువ్వు ఒక్కడిగా కదా యుద్ధం, నీలాగే ఈ రోజు నేను ఒంటరిగా యుద్ధం చేస్తూనే ఉన్నా, నాకు ఉన్నాయి దెబ్బలు, కానీ నేను పారిపోలా, నువ్వెందుకు పారిపోతావు, రా యుద్ధానికి అన్నాడు. దుర్యోధనుడు భీముడు ఏదో మాట్లాడుతున్నాడు, మీ ధర్మరాజు కొంచెం తొందరపడి కప్పుడప్పుడు విజయోత్సాహంతో ఉన్నాడేమో, మాదే అనుకుంటాడు బాబు గెలుపు. ఇంకా ఆఖరి నిమిషం దాకా కౌంటింగ్ లెక్కెట్టకుండా నేను నాదే అని డిక్లేర్ చేసుకుంటాడు అయితే. అందుకని ఇంకా లాస్ట్ ఇంకో బ్యాలెట్ బాక్స్ ఉంది అక్కడ, ఆ ఈవీఎంలు ఎన్నోట్లు వస్తాయో తెలియదు. ఈయనకి ఇప్పుడు ప్రస్తుతానికి 1 కోటి విజయానికి అయినా సరే నెగ్గేశాను అనుకుంటాడు. అలా పాప ఈయన ఏమైంది దుర్యోధన, మేము నిన్ను మెచ్చుకుంటున్నాం, నీ వీరుడివి ఎంతైనా, మా పాండవులు 5 గురులో ఒక్కడే, మేము సైన్యంతో యుద్ధం చేయం, మా 5 గురులో నీకు నచ్చిన వాడిని ఎందుకో, వాడు నీతో యుద్ధం చేస్తాడు, ఎవడు ఓడిపోతే వాడు 2వ వాడికి రాజ్యం ఇచ్చేస్తాం, మా 5 గురులో ఒక్కడితో యుద్ధం చేసి మా వాళ్ళలో ఒక్కడు ఓడించామనుకో, అంతే ఇంకేముంది రాజ్యం నీది, మేము వెళ్ళిపోతాం అడుగుగా అన్నట్ట. కృష్ణుడు పక్కకు పిలిచి అర్జునుడిని, మీ అన్నయ్య మొహం తగలాయి, ఇదేంటే వీడిగా దొరికాడు, ఏ సహదేవుడో పక్కగా ఉంటాడు, అందులో మన డ్రామా ఆర్టిస్టులో నకుల సహదేవుని చూపిస్తారు, అన్నగారి అద్యం ఆద్యం ఇంకేముండదు, మిత్రులు వేస్తారు ఇద్దరు పెట్టి వాడు ఉండవాడికి మనకి 5 రూపాయలు ఇస్తాడు, అందుకే వీడు ఒకటి వేయలేదు పాప అని చేత అలాంటి వాడు వాడు అటువంటి వాడిని పిలిచి దుర్యోధనుడు నెత్తి మీద గవ పెట్టేవాడు కొడితే కొబ్బరికాయ తగిలినట్టు పగిలిపోతుంది. ఇప్పుడు రాజ్యం అటు వెళ్ళిపోదా? ఎంత కష్టపడి ఎంత యుద్ధం చేయించి నీకేదో విజయం చేకూర్చి పెట్టాలని నేను ఏడుస్తూ ఉంటే ఇదే తొందరపాటు. ఇప్పుడు ఆ దుర్యోధనుడి మనస్సుని జాగ్రత్తగా నేనే కంట్రోల్ చేయాలని తన మహిమతో వాడి బుర్రలో దూరి నేను భీముణ్ణి తప్పించమని కోరుకోను. సింగము పూని లేజునే సింహానికి ఎంత ఆకలేసిన గడ్డి తింటుందా? నేను కంటికి నచ్చిన వీరుడు భీముడితో యుద్ధం చేస్తాను జవాబు యుద్ధం చేయను అన్నాడు. ఓ బ్రహ్మాండమైన యుద్ధం చేశారు, అదో పెద్ద యుద్ధం, అదంతా మనకెందుకు. కానీ ఇక్కడే దుర్యోధనుడు చిన్న ఇబ్బంది పడ్డాడు. వాడి కర్మయోగం కూడా అది కాపోయే కాలం వచ్చి 8 అడుగులు పైకి గట్ట గద గుచ్చుకుని 8 అడుగులు ఎగిరి గదతో భీముడిని నెత్తి మీద కొట్టబోయాడు. ఆ సమయంలో భీముడు అంత పూర్వం కృష్ణుడేమో తొడల మీద కొట్టమని చేసిన శైలి దృష్టిలో ఉంది. అంతకంటే మించి వాడు నెత్తి మీద కొడదని గదెత్తాడు. వాడి ఎగరడంలో ఏమైందనమాట, భగవంతుడి అనుగ్రహం, 8 అడుగులు ఎగరడంలో ఈ గద వెళ్ళి తొడలకు తగిలేసింది అదనమాట. అలాగ భీముడికి తప్పు లేకుండా చేశాడు ఇంత కృష్ణుడి టెక్నిక్. వాడు ఎగిరేలా చేశాడు. దానికి పెద్ద చంక్రమణం అంటారు. ఆ చంక్రమణంతో పైకి ఎగిరాడు. గదా యుద్ధంలో ఎగరకూడదట, ఎగిరితే వాడి తొడ మీద తగులుతుంది తప్ప అప్పుడు వాడిని ఎక్కడ కొట్టినా తప్పు లేదు. వాడు పోయే కాలం వచ్చి అలా ఎగిరాడు. ఈ గద వెళ్ళి తొడలకు తగిలింది. ఈ మొత్తం ఏమైందో తెలిసినా పచ్చటి పచ్చడి తుక్కు తుక్కు ఎముకలు లేవు, అలా వేళ్లాడిపోయింది ఇంత చర్మం అంతలా అయిపోయింది. లారీ కింద పడిపోయిన వాడి కాలు ఎలా పచ్చడైపోతుంది, అలా అయిపోయింది, వేళ్లాడిపోయింది ఇక్కడి నుంచి మొత్తం పడిపోయాడు. సరే మొత్తం మీద వాడు చచ్చిపోయాడు అనుకోండి, వాడు చచ్చిపోవడానికి ముందు యుద్ధరంగంలో పడిపోతే ఆ సాయంత్రం వేళ అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి అసలు ఈ మన భాగవత కథ ప్రణవస్కంధంలో పాకాన పడే గొప్ప ఘట్టం. పోతన గారు ఈ ఘట్టం నడిపాడు. ఇంకా నభూతో నభవిష్యతి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ముగ్గురు మిగిలారని చెప్పుకున్నాం కదా. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కొడుకు. కృపాచార్యుడు అంటే ద్రోణాచార్యుడికి స్వయాన భావం అనేది ఆయన భార్యకి అన్నగారు. కృతవర్మ అంటే యాదవులకు సేనాధిపతి. యాదవుల సేనాధిపతి కౌరవుల వైపు ఉండడం ఏమిటి అంటే యుద్ధానికి ముందు కృష్ణుడు నేను ఒక్కడిని ఒకవైపు ఉంటా ఆయుధం ధరించను, కానీ నాతో పాటు 10,000 మంది నారాయణ గోపాలులు మా సేనాధిపతి ఒకవైపు ఉంటారు, నీకు ఏది కావాలని అడిగాడు. అర్జునుడేమో కృష్ణుడు కోరుకున్నాడు, ఆ 10,000 మందిని కోరుకున్నాడు కదా దుర్యోధనుడు. ఆ 10,000 మందికి యాదవ సేనాధిపతి కృతవర్మ నాయకుడు అనమాట. ఈ 10,000 మంది అర్జునుడి చేతిలో తెచ్చారు. ఈ కృతవర్మ మాత్రం చావరా. ఆ కృతవర్మ ఒక్కడు, యాదవ సేనాధిపతి కూడా ఇంకా ప్రస్తుతం వాళ్ళతోటి ఎవరు అడిగితే యుద్ధం పూర్తవలేదు కనుక. ఈ ముగ్గురు వచ్చారట యుద్ధరంగంలోకి చావడానికి సిద్ధంగా. కాళ్ళు పచ్చడైపోయి అది బాధపడుతున్నాడు పాపం దుర్యోధనుడు. అప్పుడు అశ్వత్థామ కన్నీళ్లు పెట్టుకుని ఏమిటయ్యా ఎటువంటిది నీ శిరస్సు, ఏ సింహాసనం మీద కూర్చున్నటువంటివి నీ పాదాలంటే అటువంటి సింహాసనం మీద కూర్చున్న నిన్ను, 11 అక్షోహిణీల సైన్యం సేవిస్తున్న నిన్ను, మౌళి సత్సంగ రంగం మధుకర పటలి మానస కృష్టి విద్యాశాలి స్ఫారాబ్జ రేఖాంజలి పుట ఘటనాచారు పాలస్థ లక్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవని బాంధవాయత్త చంద్రశ్రీలీల గాఢ కాంతి స్మిత వదన రుచి స్ఫీటు నాగేంద్రకేతు అని ఒక్క మహాపద్యం సర్గర పద్యంలో రచించారు. ఇంత మహాభావం, ఇంత మహాపద్య భావం చెప్పాలంటే నాకు గంట పడుతుంది. అంతసేపు ఇప్పుడు